வந்தே குரு பரம்பராம். சர்வ மங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதிகே சரண்யே த்ரியம்பகே தேவி அஷ்டலக்ஷ்மி நமோஸ்துதே. சர்வோபப்ளவரஹித ப்ரஜ்ஞானகண ப்ரத்யகத்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ஸ்வஹம் ப்ரஹ்மைவாஹமஸ்மி ஸ்வஹம் ப்ரஹ்மைவாஹமஸ்மி. ஹரிஹி ஓம். அம்மனாம அம்மா பவானி சிவா பவானி அம்மா பவானி அம்மா பவானி சிவா பவானி அம்மா பவானி ஹர பவானி அம்மா பவானி ஹர பவானி சிவ 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 சிவா பவானி ஹர 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 பவானி சிவா பவானி ஹர பவானி ஹர பவானி சிவா பவானி சிவ 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 சிவா பவானி சிவ சிவ ஹர 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 பவானி ஹர 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 நீவு பவானி நேனு பவானி அந்த பவானி நீவு பவானி நேனு பவானி அந்த பவானி நீவு பவானி நேனு பவானி அந்த பவானி சிவ 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 சிவா பவானி நீவு பவானி நேனு பவானி நீவு நேனு பவானி அந்த பவானி ஹர 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 பவானி ஹர 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 பவானி சிவ பவானி ஹர பவானி சிவ 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 பவானி சிவ 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 ஹர 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 பவானி ஹர 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 நீவு பவானி நேனு பவானி நீவு பவானி நேனு பவானி அந்த பவானி சிவ 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 பவானி சிவ 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 ஹர 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 பவானி ஹர 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 சிவ பவானி ஹர பவானி சிவ பவானி சிவ பவானி ஹர பவானி நேனு பவானி நீவு பவானி நேனு பவானி நேனு பவானி நீவு பவானி அந்த பவானி அந்த பவானி சிவ 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 பவானி ஹர 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 பவானி அம்மா பவானி சிவா பவானி அம்மா பவானி சிவா பவானி அம்மா பவானி சிவா பவானி அம்மா அம்மா பவானி சிவா சிவா பவானி ஹர ஹர பவானி சிவ 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 சிவா பவானி அம்மா பவானி அம்மா பவானி அம்மா பவானி ஹர நம பார்வதி பதே ஹர ஹர மகாதே. அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயகினி சரஹயாந்தரவர்த்தினி சச்சிதானந்த ஸ்வரூபிணி ஜெகன்மாதாவுக்கு பிரணாமாலு அந்திஸ்தூ சின்னத்தனமு நுண்டி வித்யா புத்ரு நேர்க்கிறவண்டி அஸ்மத் குருதேவுலு பிரம்மலீன மகசத்குரு ஸ்ரீ மலையாள சுவாமி வாரி பாதகமல் சிறுசா நமஸ்கரிஸ்து మీ అందరికి ఉత్తమ సంస్కారాన్ని అందించి తత్పదములో నిలిపినటువంటి ఆ బాబూజీ మహారాజు వారికి, దాని రూఢిపరుస్తున్నటువంటి పూజ్యశ్రీ అమ్మకి మీ అందరికి నా ఉత్పూర్వక భగవద్భావంతో నమస్కారాలు చేస్తూ, ప్రియ భగవద్ బంధువులారా, ఈ ఆశ్రమానికి మాకు గల సంబంధము అనిత్య సంబంధం కాదు, నిత్య సంబంధం. ఈ దేహ సంబంధం కాదు ఆత్మ సంబంధం. దేహ సంబంధము అనిత్యమైన సంబంధం, ఆత్మ సంబంధం నిత్య సంబంధం. ఘటానికి నీటికి జలానికి గల సంబంధం అనిత్య సంబంధం. ఘటం అంటే కుండ, కుండకి నీటికి గల సంబంధం ఏం సంబంధం? అనిత్య సంబంధం. కుండకి ఆకాశానికి గల సంబంధం నిత్య సంబంధం. అలాగే మీకు మాకు గల సంబంధము నిత్య సంబంధం. ఇది ఎప్పుడు వెళ్లిపోయేది కాదు. నీవో నేను ఎప్పుడు ఉండేవాడేనయ్యా. ఉపాధి భేదంతో వేరు. నత్వేవాహం జాతునాశం నత్వం ఇమే జనాధిపా తదేవన భవిష్యామః సర్వే వయమదపరా. అర్జునుడు భగవద్గీతలో తత్వమసి మహావాక్యాన్ని, అద్వైతాన్ని ప్రతిపాదించాడండి. ఆయన ఎక్కడ పడ్డా అద్వైతమే. ఎందువలన ఉపనిషత్తులు గాని ఏది చెప్పినా అద్వైతాన్ని గురించే. నువ్వు జీవుడు కాదు, గురుడు బోధించే దేవుడండి. ఏం బోధిస్తాడు ఆయన గురుడు? నీవు నేను ఒకటే. నువ్వు జీవుడివి కాదు, నువ్వు చిరాభాసుడివి కాదు. నువ్వు జీవుడు జీవుడు అనుకుంటూ ఉన్నావు. తత్వదృష్టికి ఆ విచార సాగరంలో బోధించాడండి అవును నిశ్చలదాసు గారు. నిన్న మనం చెప్పుకున్నా సుభసంతతికి ముగ్గురు కుమారులని ముగ్గురని ఎందుకు పెట్టారండి? అది అద్వైత పరం. ముగ్గురంటే అర్థమేమి? తత్వదృష్టి ఉన్నాడే ఆయన ఉత్తమాధికారి, తర్వాత ఉన్నాడు అదృష్టి మధ్యమాధికారి, తర్కదృష్టి ఉన్నాడే కనిష్టాధికారి అండి ఆయన. అందువలన ఉత్తమాధికారి కావలసిన బోధ చెప్పాడు మొట్టమొదటిలో చతుర్థ తరంగంలో, తర్వాత పంచమ తరంగం, ఆ తర్వాత షష్ఠ తరంగం, సప్తమ తరంగం, వాటిల్లో కూడా చెప్పేశారండి. వాటిల్లో ఏం చెప్పారో సాధన గురించి చెప్పుకుంటూ వచ్చారు వాటిని గురించి. కానీ చెప్పవలసినంత ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు. ఎవరో తత్వదృష్టి అడిగాడో, ఏ అయ్యారు సంసారం అనే దుఃఖం ఏదైతే ఉంది ఇంత కలుగుతామంది కదా, అదంతా నీవునే అది భ్రాంతితో నువ్వు అనుకుంటున్నావు. లేనే లేదు సంసారం పొమ్మని అడుగు చెప్పబెట్టుకో. ఎంత ఉందనుకున్న వారికి ఉంది సంసారం, లేదనుకున్న వారికి లేదండి. శంకరులు వారు చెప్పేశారండి ఈ ప్రపంచమే ఉందనుకుంటే ఉంది, లేదంటలేదు పొమ్మన్నారు. నీ స్వరూపం నుంచి దిగి చూచావు, దిగి ఉన్నది సంసారం మొత్తం. నువ్వు నిలకంగా ఉండు, నిటారుగా ఉండు. నువ్వు దారిని పోతున్నావండి, ఆ కాలవగట్టును పోతూ ఉన్నావు నువ్వు. కానీ కాలవగట్టును పోయేవాడికి నిటారుగా నుంచున్నావు కాలగట్టు మీద. నీకు నీ ప్రతిబింబం కనిపిస్తుందేమండి? కనిపించదు. ఎప్పుడైతే నువ్వు వంగావో నీకు బింబం ప్రతిబింబం వచ్చేసింది. అలాగే నువ్వు నిలబడా. నిలబట్టం అంటే అర్థమేమి? నీ గురుడు దేనిలో నిలబడ్డాడు నాడు నిలబడవయ్యా. అది నిజమైన ఆరాధన అండి. ఆరాధన ఆరాధన దేవుడి రెండు రకాలు, గౌణమైన ఆరాధన ఒకటి, ముఖ్య ఆరాధన ఒకటి అన్నారు మా గురుదేవుడు. మనం చేసుకున్న గౌణారాధనలో ఇవి ఉండాల్సిందే. ఆ స్థానం పొందలేదు కాబట్టి మనం పొందేదానికి కావాల్సిన మార్గాలు. కానీ ముఖ్యమైనది అది దాన్ని పట్టుకో. దీని నుంచి దీనిలోనే ఏడాది మాకు దేని దాన్ని పట్టుకోవాలా? ఒకడు బాయిలో పడ్డాడండి, వాడి బతుకు జీవుడా అంటూ ఒక కొమ్మ దొరికింది ఓడ. బయటకు చెల్లేవాడు చూచాడు, అరేనేనేనేని నువ్వు ఆ బాయిలో పడ్డావరా, నేను అందిస్తారా చెయ్యి అందిస్తాను రమ్మన్నా అని పైనుంచి ఒకడు. వాడు దరిద్రుడు అంటాడు, ఇంతసేపు ఇన్ని గంటల సేపు రక్షించింది ఈ కొమ్మ ఈ ఓడ, దాన్ని ఎట్లా వదిలిపెట్టి వస్తానంటాడు దరిద్రుడు. ఏమండి ఎంతవరకు ఆ ఓడ నీకు కావాల్సిందే? అది వచ్చేంతవరకు ఆయన. అలాగే ఈ గౌరవమైన ఆరాధన ఎంతవరకు? తత్వబోధ చెప్పేవాడు వచ్చేంతవరకు. అది నీ స్వరూప బోధ చెప్పేవాడు వచ్చేంతవరకే. అందువలన నీ గురుడు ఎక్కడ ఉన్నాడో తత్వంలో నిలిచి ఉన్నాడండి ఆయన. తను జీవుడు కాదు. ఎవరు వాడో సత్తో చిత్తు ఆ తత్వయం బ్రహ్మ అండి ఆయన. మనము ఈ ప్రపంచ విషయాలు, ఈ భోగాలు ఉంటే మనకి ఆనందం తుచ్చమైనవి. ఆయనకి ఏమీ లేకపోయినా ఆనంద గరుడు, ఆనంద స్వరూపుడు గురుడు. ఏం కావాలండి ఆయనకి? తనకి ఏది కావాలో దానిలో ఉండిపోయినానండి. ఇంక కావాల్సింది ఏమిటి? ప్రపంచంలో వచ్చే అన్నీ ఆనందాలు ఆభాసానందం అన్నారు. పంచి వీటిలో పంచదేశం మొదలైన కారుడుకెళ్తా కూడా ఆభాసానందాలు అవన్నీ కూడా పరిభాష చెప్ప. ఆభాసానంటే ఆనందంలాగా కనిపించి ఆనందం కాదనమాట ఆభాసానందం అది అసలు. అందువలన గురుడు ఉండేటువంటి దాని దాని ఎవరో జీవుడు కాదు. అందుకనే తత్వదృష్టిని దృష్టిలో పెట్టి కానీ ఆ జీవుడంటే ఎవరనుకుంటున్నావయ్యా? జీవుడంటే ఎవరో, జీవుడంటే ఎవరో, కోటస్థముతో ఏమే తర్వాత బుద్ధి బింబమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో కోటస్థ సహిత బుద్ధి ప్రతిబింబాన్ని జీవుడు అని అన్నారండి. అంటే అర్థమేమి? కోటస్థుడంటే అర్థమేమి? ముందు తెలుసుకోవాలి చదవాలి అర్థం. కోటస్థుడన్నా సాక్షి అన్నా ద్రష్ట అన్నా ఉపద్రష్ట అన్నా ఒకే దానికి చెప్పిన పర్యాయ పదాలండి ఇవన్నీ కూడా. ఎవరికి ఆత్మకి చెప్పిన పర్యాయ పదాలు ఇవన్నీ. కోటస్థుడన్నారు కోటస్థ సహిత బుద్ధి బుద్ధి ప్రతిబింబ రూప చైతన్యాన్నే ఇక్కడ జీవుడు అన్నారు వాడేశారండి విచార సాగరంలో. కోటస్థుడంటే ఎవరో, కోటస్థుడంటే ఏమిటి అర్థం? దానికి విచారణ చేస్తే కూటస్థుడు కూటం అంటే దాగలి, కంసాయి దగ్గర దాగిలి ఉంటుంది, ఆ దాగిలి ముందు పెట్టుకుంటాడు, దానిపైన అన్ని వస్తువులు తయారు చేస్తాయండి. వస్తువులు మారిపోతున్నాయని దాగిలి మారదు, కూటం అంటే అది. అలాగే ఇక్కడ ఆత్మ అనేటువంటి ఈ దాగిలి పైన ఏమి మనసు అనేటువంటి కంసాలి సారణవాన్ని తయారు చేసుకుంటున్నాడండి. ఇక్కడ ఈ మనసు అనేటువంటి ఈ కంసాలి కానీ దాగలి ఏమిటి ఆత్మ అది మారిపోతుందా? అది మారు. సినిమాకి వెళ్ళాలనుకోండి, సినిమా చూస్తే మీకు ఈనాడు కాలంలో దృష్టాంతం అవన్నీ పూర్వకాల దృష్టాంతాలు. అప్పుడు సినిమాలు లేవు, ఇప్పుడు చెప్పాలి కదా. అది మీ సినిమా చూస్తారు అనుకోమాకండి, మీ సినిమాలు ఇప్పుడు చిన్నప్పుడు అనుభవాలి. అందువలన సినిమాకి వెళ్ళి కూర్చుంటే మీరు పట్టబాటి లైట్లు ఉంటాయి చీకటి వచ్చింది, ఆ లైట్లు ఉన్నప్పుడు తెర కనిపిస్తుంది తెల్లగా, ఆ తెర మీద ఇంకా సినిమా మీకు రాలేదు, రానప్పుడు బల్లి పాకుతూ ఉంటుందండి. ఏం సినిమా వచ్చింది, బొమ్మలన్నీ వచ్చేసినాయి, మీరు కనుక బాగా నిశితంగా చూసినట్లయితే సినిమా బొమ్మలో వస్తూ ఉండినా బల్లి కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు ఆ బల్లి వచ్చి ఉందంటే సినిమా తెర ఉన్నట్టా లేదా ఇప్పుడు చెప్పండి? బొమ్మలు వచ్చినాక తెర పోయిందా? బొమ్మలు వచ్చినా కూడా తెర ఉంది. బొమ్మలు వచ్చేదానికి ఏది ఆధారం? తెర. ఆ తెర తెరగానే ఉంటుంది. రామరామణ యుద్ధం జరిగింది, ఏమైనా ఒక పోగు తెలుతుందా? కుంభవర్షం కురిసింది, పోగు నానుతుందా? లంకాదహనం అయిపోయింది, ఏమైనా ఒక పోగు ఏమైనా కాలిపోయిందా? సర్వ వ్యవహారం జరిగింది దేని మీద? తెర మీద. బొమ్మ అంతా సినిమా అంతా అయిపోయిన తర్వాత తెర తెరగానే ఉంటుందండి కోటం. అది అనుకోండి ఇప్పుడు ఈ రోజుల్లో మాటలు చెప్పాలంటే, ఆ రోజుల్లో నిశ్చలదాస్ గారు ప్రకటన గ్రంథాలలో కోటం అంటే దాగలే అని చెప్పారు అర్థాలు. కానీ ఈ రోజు మనకి కావాలి కదా, మరి మన బుద్ధి ఇంతవరకే కదా ఉండేది. అందువల్ల సినిమా సినిమా బుద్ధి అంటే మా సోదరుడేవారు సినిమాలు వచ్చి ఏం చేసినా ఈ మనుషులు తలకిలు చేసినాయటండి సినిమాలు. సినిమా అనే పదవులోనే ఉందన్నారు ఆయన. సినిమా మా నీ సిప్పో అన్నారు. ఏమైంది సినిమా తిప్పితే మా నీషి తలకిందైపోయింది, మనిషి తలకిందు చేసి వచ్చాయి సినిమా అనుకున్నారు. అందువలన సినిమా ప్రపంచం ఇది, ఈ యుగం ఏ యుగం? కలియుగం సినిమా. మా రోజుల్లో సినిమా యుగం ఉన్నారు, ఇప్పుడు టీవీ యుగం అన్నాడు అంతే. అందువలన కోటం అది కోటం. కోటస్థుడంటే ఎవరో? ఆత్మే. సాక్షి అని కూడా అన్నారండి. ఈ పదాలు తెలుసుకుంటే మీకు వేదాంతం సులభంగా అర్థమవుతుంది. మీకు ఇది దీంట్లోనే ఇది తెలుసుకోవాలి. టెక్నికల్ వర్డ్స్ ఉంటారే ఇంగ్లీష్ లో, నా ఇంగ్లీష్ రాదులే, ఇలాంటి వాళ్ళు చదువుతుంటే విని అనుకున్నా. ఏమి టెక్నికల్ వర్డ్స్ అంటారు వీరు, మా పండితులేమో పారిభాష శబ్దాలంటారు వీరు. ఏదన్నానండి ఏమి ఇవి తెలుసుకుంటే వేదాంతం సులభంగా ఎవరు చెప్పినా మీకు అర్థమైపోతుంది. సాక్షి అన్నారు. సాక్షి అంటే అర్థమేమి? ఇప్పుడు చెబుతుంటారే కోర్టులో సాక్షులు,
కోట సాక్షులు వీళ్ళంతా కూడా వైశ్వీశ్వరులు చెప్పే సాక్ష్యాలు. ఏమయ్యా ఆ గేటు దగ్గరే ఉంటారట, ఎవరు 200 ఎవరిస్తారా, అటు పార్టీ వారు అందించే వాడికి ఇవ్వాలంటే సాక్షి. ఇది సాక్ష్య కాదు. సాక్షి అంటే ఎన్ని ఉన్నారా, మూడు కలిసి ఉంటే సాక్షి అని అన్నారు. ఏమిటి ఆ మూడు? ఏ పక్షానికి చెందకుండా రాగద్వేషాలు లేకుండా ఉదాసీనుడిగా ఉంటూ ఒక లక్షణం ఇది. ఈ మూడు కలిసి ఏమిటి? ఏ పక్షానికి చెందకుండా రాగద్వేషాలు లేకుండా ఉదాసీనుడిగా ఉండేది ఒక లక్షణం. రెండవ లక్షణం సమీపవర్తిగా ఉండాలి. మూడవ లక్షణం చైతన్యవంతుడిగా ఉండాలి. అన్నీ ఉండి చైతన్యవంతుడు లేకపోతే సాక్షించడానికి వీలేదు. ఇదిగో ఈ మైక్ ఉన్నది, ఇది ఏ పక్షానికి చెందదు. దైతలు వస్తే పూసుకోదు, అద్వైతులు వచ్చినా పూసుకోదు, అది రెండుకి ఒకటే. మేము ఉపన్యాసం చెప్తే ఆహాహా అనదు, తిట్టేవాడు వచ్చి ఉపన్యాసం చెప్పినా అది భేదవాడు అనదు. ఏ పక్షాన్ని చెందుతుంది ఈ మైకో? రాగద్వేషాలు లేవో, ఆహా ఎందు రాగం అరే రే మంచి మాటలు చెబుతున్నాడు వీళ్ళెందు రాగం కాని చెడ్డ మాటలు చెప్పేవాడు ఎందు సినిమా పాటలు. ఈ మైకే తీసుకెళ్ళారనుకోండి సినిమా పాటలు పాడేవాడి దగ్గర దరిద్రమైన పాటలు వస్తున్నాయి అది దాని దగ్గర పెడతారు. ఇంటిని పెడితే ఎవరి ద్వేషమా? రాగం లేదు, ద్వేషం లేదు, ఉదాసీనంగా ఉంటుంది, ఏం నెలకుండా ఉంటుంది. ఈ మూడు దీని ఎందు ఉన్నాయా లేవా? సమీపవర్తి రెండవ లక్షణం మన దగ్గరగా ఉందా లేదా? మరి ఇదే ఇదే సాక్షి కావచ్చుగా కాదు. ఎందువల్ల మూడో లక్షణం చేతనం లేదు అని ఆలోచించుకోండి. దీనికి చేతనం లేదు, ఇది జడం. జడము చేతనం అంటే అర్థమేమి? జడము అంటే తన్ను తాను తెలుసుకోలేదు, ఎదుటి దాన్ని తెలుసుకునే దాన్ని జడము అని అంటారు. జడం అంటే తన్ను తాను తెలుసుకోలేదు, ఎదుటి దాన్ని తెలుసుకోలేదు. చేతనము ఈ మైక్ ఉంది, నేను మైకుని అని చెబుతుందేమండి? ఇది పూలమాల అని చెబుతుందా? తను తాను తెలుసుకోలేదు, పూలమాల తెలుసుకుంది, జడం చేతనం కాదు. అందువల్ల ఇది సాక్షి కాలేదు. పరమాత్మ ఏ పక్షానికి చెందదు, దానికి రాగము లేదు, ద్వేషము లేదు. అందువల్ల ఇంకా తర్వాత రాగము ఉదాసీనం దేనియందు? ఇంద్రియాలయందు దేహము ఉదాసీనం. రాగద్వేషాలు ఉదాహరణ రాగము లేదు, ఉదాహరణ ద్వేషము లేదు, అవన్నీ అంతఃకరణ ధర్మాలే. అందువలన తర్వాత ఏ పక్షానికి చెందదు, తర్వాత ఉదాసీనం దేనియందో దేహాలు ఇంద్రియాలు ఎందు ఉదాసీనం. సమీపవర్తి, ఎంత సమీపం అండి చెప్పారు అంతే సమీపం అనేది కూడా సరిపోయే పదం కాదు. ఉపనిషత్తులు కూడా చెప్పిన ఏమని? తద్వదంతికే అని చెప్పినాయి. తద్దూరే తద్వదంతికే అన్నాయి ఉపనిషత్తు. అది దూరమయ్యా దగ్గరయ్యా? అజ్ఞానికి దూరము, జ్ఞానికి దగ్గర అని చెప్పి విచారణ చేయని వారికి దూరం, విచారణ చేసి దగ్గర, దగ్గర అనే మాట కూడా వచ్చింది. చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పారు అంతే, అది కూడా సరిపోదండి. ఆత్మకే ఏమైనా దగ్గర దూరం, నీకంటే వేరే ఉండే దానికైతే దగ్గర దూరం అని చెప్పాలండి. నాకంటే వేరుగా పూలమాల ఉన్న దూరం అని చెప్పాం, నాకంటే మీరు వేరుగా ఉన్న దూరం అని చెప్పాం, నాకంటే వేరుగా మైక్ ఉంది నాకంటే దగ్గర అని చెప్పేశాను. నాకంటే వేరుగా ఉండే వాడికి దూరము దగ్గర కాదు, ఈ నేనే ఉంటే దగ్గర దూరం పెట్టండి. చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పారు అంతే. ఎంత చెప్పినా అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. భగవద్గీతలో కూడా అవ్యక్తం అని చెప్పారు. భగవద్గీత భాషలో అవ్యక్తం అని చెబితే, ఉపనిషత్తు భాషల్లో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాహ అని చెబితే, భాగవత భాషలో నల్లని వాడు అని చెప్పేశాడు. ఆయన అందేవాడు కాదండి. ఎవరో ఎవరో నేనమ్మా, ఎవరికి అందని వాణ్ణమ్మా, ఎవరో ఎవరో ఎవరికి ఎవరో ఎవరో నేనమ్మా, ఎవరికి అందని వాణ్ణమ్మా, ఎవరో
యశోద తనయుణినే నమ్మ ఎవరికి అందని వాణమ్మ. కొంటి కృష్ణునినే నమ్మ ఎవరికి అందని వాణమ్మ. కొంటి అల్లరి చేసే వాణ్ణమ్మ ఎవరికి అందని వాణ్ణమ్మ. ఎవరికి అందని వాణ్ణమ్మ ఆనంద రూపుణి నేనమ్మ. గోపీ కృష్ణుని నేనమ్మ గోవులు కాసే వాణ్ణమ్మ. గోపీ ఎవరో నేనమ్మ ఎవరికి అందని వాణ్ణమ్మ. ఎవరు యశోద తనయుణ్ణి నేనమ్మ నల్లగుండే వాణ్ణమ్మ. అమ్మా అమ్మా ఎవరినమ్మా నేను అమ్మా ఎవరినమ్మా నేను నల్లని వాణ్ణి నేనమ్మా. ఎవరి వాడిని కాదమ్మా అమ్మా అమ్మా ఎవరినమ్మా. అది భాగవతంలో ఈ విధంగా చెప్పండి నల్లని వాడు అని. అందువలన పరమాత్మ అది ఎంత చెప్పినా తక్కువే. అందువలన చెప్పవలసి వచ్చింది కాబట్టి తద్వదంతికే అని చెప్పారండి ఆయన. తద్వదంతికే నీవే అయ్యున్నావయ్యా, నీ అయ్యుండి కూడా బయట ఎదుగుతున్నావంటే అవిద్య కామ కర్మ వాసన పరంపరవుతాం. అందువలన నీవు ఎవరో కూటస్థు, కూటమంటే సాక్షి, అన్నిటిని కూడా సాక్షి స్వరూపం, చేతరుడై దగ్గర ఉన్నాడు అనగా సమీపవర్తి ఉన్నాడు రెండో లక్షణం. తర్వాత చేతనుడై ఉన్నాడు, అన్నిటికీ చేతనాన్ని కల్పించేది ఏమిటి, నీ ఇంద్రియాలన్నీ కూడా జడాలు, జడమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా కలుగుతున్నాయంటే ఎవరితో కలుగుతున్నాయి, ఆయన సత్తాసురాలతో కలుగుతున్నాయండి. సూర్యుంటిరా యొక్క ప్రభావం చేత ఇనుము ముక్కలు ఎట్లా కలుగుతూ ఉంటాయో ఇవన్నీ గోళకాలే. మీ ఇంటికి పరాశకర్తలు ఉంటాయా, ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉంటాయి, టౌన్ లో లేవులే. పూర్వం ఉండే పరాశకర్తలని వాళ్ళకి అంటే గోడకి గూళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఎందుకు గూళ్ళు పెట్టేవాళ్ళు, పిచ్చుకుల వేటికి స్థానం అంటే మనకి ఇల్లు కట్టుకోవడమే కాదు దానిలో కూడా నిస్వార్థం ఉండేది పూర్వం. ఆ గూడల్లో పిచ్చుకులు వచ్చి చేరేవండి, ఇప్పుడు ఏం చేశారు గూడు లేకపోయినప్పటికీ ఆ పిచ్చుకులు వచ్చి ఆ ఫ్యాన్ మీద వాడుతుంటే ఫ్యాన్ ఇప్పుడు తిప్పుతా స్విచ్ చేస్తా మంచి చూడకుండా టచ్ అంతా చూడుకుంటున్నాయండి. ఇప్పుడు పూర్వం గూడల్లో ఉండేవి అంతేగాని పూర్వం ఇల్లు కట్టి ఉంటే అడుగులు పెట్టుకుని ఉండేవాళ్ళు. ఎందుకు పరదేశం ఎవడన్నా దాన్ని పోతూ పోతూ ఉంటే ఎవడు ఇంట్లో రాణిస్తాడండి రాత్రి పూట, ఎవడు పడుకోబెడతాడు భోజనం పెడతాడు, ఇంట్లో పడుకోబెడతాడు వాడు దొంగో తాగుతుంది ఎవడు తెలుస్తుంది. అందువల్ల ఉపకారం కోసం వాడు అరుగుల మీద కొడుకునే దానికోసం అరుగులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అరుగులు ప్యాసింజర్ తీసి పారేస్తారండి వీళ్ళు. ఆ పరాచికంతలో ఆ గూళ్ళు ఎట్లాగున్నాయో మన శరీరం అనే ఇంటికి కూడా నీ చెవులు నీ ముక్కులు ఇవన్నీ కూడా గోడకాలు గూళ్ళు, ఇవన్నీ కూడా వీటి గోడకాలు అని అన్నాను. ఇవి పనిచేస్తాయా చెప్పండి, నీ కన్ను పనిచేస్తుందా, నీ ముక్కు పనిచేస్తాయా, నీ చెవులు పనిచేస్తాయా, పనిచేస్తున్నాయి కదా, చెవులు వింటున్నాయండి. కొంతమంది ముందొచ్చి కూర్చుంటారు మహాసభలో, ఎందుకని ఎందుకమ్మా ముందొచ్చి కూర్చున్నావు, వెనకొచ్చి ముందుకు వచ్చావేంటే, స్వామి నా చెవులు వినపడవు స్వామి, చెవులు చాటలాగా ఉన్నాయి కదా ఉన్నారా, ఎందువల్ల కనెక్షన్ పోయిందండి అంతే. కనెక్షన్ లోపల నుంచి పల్లెటూరు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు కురిపించేస్తుంది ప్రభుత్వం, పల్లెటూళ్ళలో కూడా ఏమి ట్యాంకీలు కట్టడం, నీళ్ళు తాగేదానికి నీరు నీరు ఎత్తు నీరు ఎత్తు వాడు నీరే లేవాళ్ళు, వాడు నుంచే మీరు ఉంటాయి తర్వాత మీరు బావులకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వచ్చేసి నీరు ఎత్తాం ఆ వీడి యజ్ఞం పెట్టేశారండి ఒక ఊరిలో, వీడి యజ్ఞం సార్ మంచి కొలాలు గిరాలు పెట్టేశారు, పెట్టేస్తే ఎమ్మెల్యే అనుకున్నాడు ఎవరిని పిలుద్దాం ఇప్పుడు, చీఫ్ మినిస్టర్ పిలుద్దాం, ఏమి నీటికి పేరు కొలాయి ప్రారంభానికి రంగ సాగు ప్రారంభాలు కూడా వస్తుంటారు అతిదేవం చేశారండి ఏం వస్తున్నారు ఆయన, అరే చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఇలప కొడాలి గిలప కొడాలి ప్రారంభం చేస్తే బాగుంటుంది చెప్పండి, చీఫ్ మినిస్టర్ కదా ఆయన వచ్చినప్పుడు ఎండి కొడా ఎండి కొడా ఏమిటిరా ఆయన పోయినకి మనం తీసి దాచుకుందాం మనం బంగారు కొడాయి వెళ్దాం అన్నాడు, వాడు బంగారు కొడా ఎక్కడ వెళ్దాం రోడ్డు నడిపదారులో వెళ్దాం, నడిపదారులో బంగారు కొడాయి పెట్టేశాం అంత గుమ్డా మంది చేశారండి ఆయన వస్తూ ఉన్నాడు ద్వారాలకు ఇలా కట్టించారు బేడాలకు ఇలా పట్టారు అయ్యో ముహూర్తం వస్తూ ముహూర్తం వెళ్ళిపోతుంది చేయి అమృత చేయి పెట్టండి మినిస్టర్ గారు మీరు చేయి పెట్టి చెప్పండి అమృత ముహూర్తం ఏమి తిప్పాడు గడగడగడగడ తిప్పినా ఒక్క తొక్కలు రాగండి అనుకోండి ఏదో అమృతాస్తమో పాడస్తే ఎవరు తెలుసు కానీ కొలాయి బంగారం కొలాయనండి, మరి ఏం చేశారంటే ఆ ఊళ్ళో వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు ఆ ఊరికి వెళ్ళిపో ట్యాంకీ ఉంది కదా ఆ ట్యాంకీకి దీనికి కనెక్షన్ ఉంది కదా ఆ కనెక్షన్ కనుక ముందుగానే చేసి ఉంటే ఆయన వచ్చే లోపల ఎవడన్నా తిప్పితే ఆ ఘనత అడగబోతుంది కానీ ఆయనకి పోదుగా, అందువల్ల ఆయన వచ్చినప్పుడు మనం ట్యాంకీకి దీనికి కనెక్షన్ ఇద్దామని కనెక్షన్ తీసి పెట్టేశారండి వాళ్ళు, ఈయన వచ్చిన అడావుల్లో కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయారు వీళ్ళు, ఏమైంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిరే అమృతాస్తమే కావచ్చు పాడస్తం కావచ్చు బంగారం కూడా ఆయన ఏమైందండి ఇప్పుడు ఒక తొక్కొచ్చింది కనెక్షన్ ఇంపార్టెంట్, అలాగే మన లోపల ట్యాంకీ లాగా కనెక్షన్ ఉన్నాడో పరమాత్మ స్వరూపం లోపల ఉన్నాడు అందులో వృద్ధేశేత్యుల తిష్టది సర్వస్యాహ సన్నివిష్ట ఎంత పదం అండి గీతాచార్యులు సన్నివిష్ట లోపల ఉన్నాడండి ఆయన, ఆయన నుంచి కనెక్షన్ పోయిందండి పోతే ఏమవుతుంది పెట్టవాదం వచ్చింది చెయ్యి అంతే ఏలాభం చెవులు కనపడా ఏ లాభం శ్రోత్రస్య శ్రోత్రం చక్షుర చక్షు మనసో వై మనస ఉపచం చెప్పిందండి, చెవికి చెవి ఉండేవాడు నేత్రమై ఉండేవాడు నోటికి నోటై ఉండేవాడు లాభం ఉంటుందండి కనెక్షన్, అందువలన ఇంద్రియాలని ఏమిడే గోళకాలు ఊళ్ళు అందువల్ల చేతనం లోపల చేతనం అయిన వస్తువు ఎక్కడ లోపల ఉండింది అందువల్ల మూడోది ఏమిటి చేతనం, మొట్టమొదటి ఏం సాక్షి లక్షణం ఏ పక్షానికి చెందకుండా రాగద్వేషాలు లేకుండా ఉదయం ఉదాసీనుడిగా ఉండటం ఒక లక్షణం, రెండవ లక్షణం సమీపవర్తి అయి ఉండటం, మూడవ లక్షణం చేతనుడై ఉండటం, ఈ మూడు లక్షణాలు దేని ఎందు ఉంటాయో దానిని ఏమన్నారు సాక్షి ద్రష్ట అన్నారండి, ఇవన్నీ పదే పదే వస్తాయి వచ్చినప్పుడు అరే అక్కడ సాక్ష్యం చెప్పాడు ఇక్కడ కోటస్థుని చెప్పాడు అక్కడ ఏమిటి తగ్గిపోతారండి అన్నిటికీ ఒకటే, కానీ వదనా సౌకర్యం కోసం చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ద్రష్ట అంటే అర్థమేమే చూచేవాడు చూడమనేది ఒకటి చూచాడు, దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మ దృశ్యమాయేతి ఇది వేదాంత గిండి మహా, శంకరుడు వారు వేదాంత గిండిమండి ఆయన మహానుభావుడు చెప్పాడండి, గిండి అంటే ఏమిటి నగర నగరము చెబుతున్నా వినమన్నాడండి శంకరుడు వారు, దృగ్దృశ్యవద్భవ పదార్థం సహ రెండే రెండు పదార్థాలున్నాయి ఏమిటి దృక్కోటి దృశ్యం ఒకటి మమ్మల్ని నువ్వు ఏవేవి అనుకుంటున్నావో అవన్నీ దృశ్యమే, నీకేవేవి కనిపిస్తున్నాయి అవన్నీ దృశ్యమే, కానీ చూచేవాడు దృక్ లోపల ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తుంటే మనం చూస్తున్నాము, ఆయన పలికిస్తుంటే పలుకుతూ ఉన్నాడు, పలకడి భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన పవహరమగునట పలికిన వేరుండు కాద పలుకగలేరా అన్నాడు ఆయన, ఆయనకే కాదు మనకే రాముడు పలికించేవాడు ఒకటి పలికించేవాడు రామభద్రుడు అన్నాడు, రామభద్రుడో శ్యామభద్రుడో పట్టభద్రుడో భద్రంగా లోపల ఉండి పలికిస్తుంటే పలుకుతున్నాం మనం అందరూ కూడా, అందరూ పలుకుతాయేవాడండి నోరు పలుకుతుందా నోరున్నంత మాత్రమే పలికేవాళ్ళు ఉన్నారా మగవాడు ఏం పలుకుతా నోరు ఉంది మళ్ళీ పెదాలు ఉన్నాయి బళ్ళు ఉన్నాయి నాలుగులు ఉన్నాయి ఏం పలుకుతారండి వాళ్ళు పలకలేదు కలిగించేవాడు ప్రభు. అక్కడ గంట ఉంది దేవాలయ శివాలయంలో, ఆ గంట మోగుతుందేమండి? మోగలేదు. మోగించేవాడు ఒకడు రావాలండి. అలాగే మన నోరు గంట లాంటివి, దీనిలో నాలుక ఉన్నది, ఆ గంటలో కూడా ఏముంది, కడ్డి ఉంది. అలాగే మన నోరు గంట, అది లోపల నాలుక కడ్డీలాగా ఉందండి. ఆ గంట మోగుతుందేమంటే బాగలేదు, మోగించేవాడు రావాలి. అలాగే ఈ నోరు కూడా పలికించేవాడు రావాలంటే లోపల ఉన్నాడు ఒకడు. అందువలన పలికించేవాడు ప్రభు ఆయన. అందువలన ఆయన పలికితే పలుకుతూ ఉన్నాం, ఆయన చూస్తుంటే చూస్తూ ఉన్నాం. అదే ద్రష్ట అన్నారంటే, ఉపద్రష్ట అన్నారు గోపాలం. ఏదాంతం అండి, ఎంత మంచిదండి. ఓపికతో వినాలి కాని, చెప్పుకోవాలి కాని మనం. ఎటువంటి మన పుణ్యం, బాబూజీ మహారాజు పుణ్యం. నేను అక్కడ ఇది వేదాంతం చెప్పను, అక్కడ పోయినా రాదు కూడా. అదేమిటో పడి నాకు వాళ్ళు చూస్తేనే నాకు రాదు, ఇక్కడ వస్తుంది. ఎందుకని? మీ పుణ్యం మా పుణ్యం, మాది కూడా పుణ్యమే. ఎందువల్ల చెప్పాలి కదా, పుణ్యులేని చూద్దామా? పుణ్యులేని మీరు వింటారేమండి. దీనిలో వేదాంత పంచదశలో విద్యారణ్యులు వారు ఒక మాట చెప్పారు. విద్యారణ్యుడు సామాన్యమైన వ్యక్తి కాదండి. శృంగేరిలో ఇప్పుడు ఉన్నటువంటి శారదా విగ్రహం ప్రతిష్ఠించింది ఆయనే, శంకరుడు కాదు. ప్రతిష్ఠ చేసింది శంకరుడు, ప్రతిష్ఠ చేసింది చక్ర విగ్రహం, దారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు శారద. కానీ అది కొంతకాలం శిథిలమైపోతే ఈయన పంచలోహాల విగ్రహాలని, పంచధాతువులను దానిని తయారు చేయించి ఆ బింబాన్ని ఇందులో చొప్పింపజేసి అంత శక్తి గలవాడు ఎవరు? సురేశ్వరాచార్యులు, మఠనీశుడు ఆయన చేసి ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఆయన రాజారు వేదాంత మంచిదేసి. ఆయన అంటారు వేదాంత విషయాలు వినడానికి ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకోలే ప్రశ్న వేశాడండి అందులో. ఎందువల్లంటే పాపం ఉంది కాబట్టి అన్నాడు. పాపం ఉంది కాబట్టి ఆ విషయాలు వినలేరు అమ్మన్నాడు. అంతే గట్టిగా చెప్పేశాడండి ఆయన మొట్టమొదటిలో. అందువల్ల పుణ్యం మీకు ఉంది, మాకు ఉంది. ఎందువల్ల మరి ఇక్కడ ఎప్పుడు యథార్థమే వద్దన్నా వచ్చేస్తాం, మనం రావాల్సే వచ్చేదా బోధ. ఎందువల్ల బాబూజీ ఇక్కడ చేసినటువంటి నాటిన విత్తనం అది, ఆయన విత్తన నాటారు. మీరు అనుభవిస్తున్నారండి పండ్లు. మా గురుదేవులు చెప్పేవారు, మేము ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేశాం గోగర్భంలో కూర్చుని తపస్సు చేసి, ఆ వడ్డీ మీరు అనుభవిస్తారు బొమ్మనేవారు స్వామి అని మా గురుదేవులు మళ్ళీ. అలాగే బాబూజీ ఇక్కడ నాటారండి విత్తనం, ఆ విత్తనం ఇప్పుడు ఏమైంది? వడవృక్ష అయిపోయిందండి, వేదాంత వృక్ష. అందువలన స్థల ప్రభావం చెబుతారే మరి ఏమిటో. అందువలన వేదాంత శ్రవణం చేయాలండి, అంతే తత్వాన్ని శ్రవణం చేయాల్సిందే వినాశి. అందువలన శ్రవణం, అందువల్ల ఉపద్రష్ట అంటే అర్థమేమి? యజ్ఞం చేస్తారు, యజ్ఞంలో ఉపద్రష్టం ఉంటారండి. ఎంతమంది ఋత్విక్కులు? 15 మంది. యజమాని, యజమాని భార్య 17 మంది. అంతే యజ్ఞం కాదు, ఒకడు కూర్చోబెట్టారు లాక్కు వచ్చి. ఏది భయపడ్డాడు, అమ్మో నేరాలు 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 ఏం చేయాలనుకుంటాడు. నాకు మంత్రాలు రావు, ఏమి రావు, యజ్ఞం తెలియదు, అది చేసే కర్మ నాకు తెలియదు, రానుంటాడు. ఏం అక్కర్లేదు, ఊరు కూర్చోరు, అంటారు రా చూస్తూ. అంటే నీకు సభావం కొని ఇస్తాం, బట్టలు పెడతాం, అంటారా అని పిలుస్తారు వీళ్ళు. వాడే ఉపద్రష్ట అడినవాడు, 18వ వాడు అది యజ్ఞశాల. అలాగే మన దేహమే యజ్ఞశాల. ఇక్కడ 15 మంది ఉన్నారు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణాలు 5. జ్ఞానేంద్రియాలు 5 అంటే శ్రోత్ర, తక్కువ, చక్షు, జిహ్వాగ్రానేంద్రియాలు 5. కర్మేంద్రియాలు 5 అంటే వాక్కు, పాణి, పాదం, పాయు, ఉపస్థులు 5. పంచ ప్రాణాలు సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అపార వాయులు పంచ ప్రాణాలు. ఇవి 15 మంది ఋత్విక్కులు వీళ్ళు. యజమాని, యజమాని భార్య. యజమాని అంటే మనసు, ఆయన భార్య అంటే బుద్ధి. ఇద్దరు ఉపద్రష్ట ఎవరు? జీవుడు. ఇక్కడ చెప్పకూడదు. అందువలన వీళ్ళని ఉపద్రష్ట, జీవుడు అంటే జీవుడు ఆదిష్టానం, ఉపద్రష్ట పరమాత్మ చెప్తుంది. ఇక్కడైనా ఇప్పుడు ఉపద్రష్ట ఎవరు? సాక్షి, సాక్షి వాడిని ఉపద్రష్ట అని వాడినే
అచలుడు అని అంటారు. ధ్రువం భగవద్గీతలో కూడా చెప్పాడు ఈ పదాలు వాడాను, కూటస్థుడు అనే పదం వాడాను. ఏ అక్షరం అని దేశం అవ్యక్తం పర్యుపాసతే కూటస్థం అచలం ధ్రువం. భగవద్గీతలో కూడా ప్రకటన గ్రంథాలు సంబంధించింది భగవద్గీత తేలిది కాదు, కూటస్థం వాడారండి అక్కడ కూడా. అలాగే కూటస్థ జీవుడు జీవుడు అంటే ఎవరు చెబుతున్నాడు ఇక్కడ తర్క దృష్టితో, ఎవరికే ఇక్కడ తత్వ దృష్టి చెబుతూ ఉన్నారు నిమిత్తంగా పెట్టుకుని ఆ గురువు గారు బోధ చేస్తూ ఉన్నారు. జీవుడు జీవుడు అంటే ఎవరు కూటస్థ సహిత బుద్ధి ప్రతిబింబ చేతనాన్నే ఏమంటారు జీవుడా అంటే అర్థమేమి మాకు అర్థం కాలేదు. బుద్ధి అనే ఉపాధిలో కోటిక అనంత కోటి కామనా వాసన సహితమైన బుద్ధిలో అది అనంత కోటి కామనా వాసన సహిత బుద్ధిలో ప్రతిబింబించినటువంటి చేతనం అది, దీన్నే చిదాభాసుడు అంటారండి. ఇది కూడా ఒక పదం చిదాభాసుడు. చిదాభాసు అంటే అర్థమేమి తెలుసుకోండి, అర్థాలు పట్టుకోండి, మీకు సులభంగా వేదాంత అర్థం అయిపోతుంది అంతే. చిదాభాసు అంటే చెప్పారు చేతనం లేకనే చేతనంలాగా కనిపించేదాన్ని చిదాభాసుడు, వస్త్రం కాకనే వస్త్రంలాగా కనిపించేదాన్ని వస్త్రాభాసం అన్నారండి. ప్రకటన గ్రంథాలు దృష్టాంతం చెప్పేసి వస్త్రం కాకనే వస్త్రలాగా కనిపించేదాన్ని వస్త్రాభాసం. ఎందుకు కనిపిస్తుందో కాలిపోయింది మడత మడత వస్త్రంలా కనిపిస్తుందో మట్టుకుంటే గోల్డ్ కాకుండానే గోల్డ్లా కనిపిస్తుంది. ఇప్పుడు రోడ్డు గోల్డ్ అది గోల్డ్ కాదు, గోల్డ్ లాగానే కనిపిస్తుంది. అదో గోల్డ్ లాగా ఉంటుందని ఇప్పుడు ఉండే తరగతులు కూడా రోడ్డు గోల్డే పెట్టుకుంటున్నారు. మాకు భాగ్యవంతులు రోడ్డు గోల్డ్ పెట్టుకున్నా గోల్డ్ అనుకుంటారు, పేదవాళ్ళు రోడ్డు గోల్డ్ పెట్టుకున్నా రోడ్డు గోల్డ్ అనుకుంటారు. కానీ అది గోల్డ్ కాకనే గోల్డ్ లాగా కనిపించేదాన్ని గోల్డ్ ఆ బాధ అంతేనా బంగారు. అందువల్ల ఇది కనబడేది లాగా. అలాగే చిదావాసుడు అంటే చిత్తు యొక్క లక్షణాలు లేకుండానే కనిపించేదానిని అసలు నిర్వచనం చిత్తు అది చిత్తు లేకుండా చిత్తు లక్షణాలు లేకుండానే చిత్తు లక్షణం చిత్తచ ప్రకాశం చిత్తు లక్షణాలు లేకుండానే చిత్తులాగా కనిపించేదానిని ఏమంటారు చిదాకాశం చిదాభాసం. అందువలన ఆ చిదావాసు చిదావాసులు చేయాలి ఇక్కడ బుద్ధి అనే ఉపాధిలో అనంత కోటి కర్మ వాసనా సహితమైన బుద్ధిలో ఉన్నారు. ఎంత మాట అండి అనంత కోటి అనేక జన్మలో చేసిన కామన వాసన సహితమైన బుద్ధిది వాసనలు ఎక్కడుంటాయి బుద్ధిలో ఉంటాయి, దేహంలో ఉండదు ఆత్మలో ఉండదు. మూడుండి దేహము బుద్ధి ఆత్మ, ఆత్మలో వాసనలు ఉండవు. దేహం జడము ఆత్మ చైతన్యం, చైతన్య ఆత్మలో వాసన నిజానికి వీల్లేదు, జడమైన దేహంలో వాసన నిజానికి వీల్లేదు. దీని మధ్యలో ఉండే బుద్ధిలో ఉంటాయండి వాసన పొమ్మన్నారంటే వాసన సహితమైన బుద్ధిలో ప్రతిబింబించినటువంటి వాసన లేకుండా ఉండే బుద్ధిలో నీకు ప్రతిబింబించదు. మళ్ళీ చూసుకోండి రాత్రిపూట బుద్ధి ఉంది వాసన లేవు అక్కడ, వాసనలు ఏమైనాయి అంతరం బీజాకారకంగా ఉన్నాయి, లేదంటే వీళ్ళు బీజాకారకంగా ఉన్నాయి అక్కడ. అది విశేషం అంటే లేదని చెప్పుకోవాల్సిందే ఇక్కడ బోధ సౌకర్యం కోసం. అందువల్ల నిద్రలో నీకు వాసన లేవు బుద్ధి ఉన్నది అక్కడ నీకు ప్రతిబింబించాడు జీవుడు, జీవుడు ప్రతిబింబిస్తే సంసారం అంతా ఉండాల్సింది అక్కడే. సంసారం జీవుడిది దేవుడిది కాదు. అందువలన అక్కడ బుద్ధి బుద్ధి ఉంది కానీ వాసన లేవు, ఎంత గొడవ ఎందుకు అందులో ప్రకటన గ్రంథాల్లో ఇంకా సులభంగా చెప్పారండి. కొండలో ప్రతి కుండ కొండలో ఉండే నీళ్ళలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబం అనుకో సూర్య, అలాగే స్థూలదేహమే ఒక కుండ, దీనిలో ఉండేటువంటి బుద్ధి అనే నీరు, దీనిలో ప్రతిబింబించిన వాడే చిదాభాసుడు జీవుడు. జీవుడు అంటే ఏమి సులభంగా చెప్పిన మాట కానీ అసలైన పదం అదే. ఏమి బుద్ధి బుద్ధుడంత మాత్రమే నీకు ప్రతిబింబిస్తుందా, కానీ మరీ మన బుద్ధి అంత సూక్ష్మమైన బుద్ధి కాదు కాబట్టి స్థూలంగా చెప్పుకొచ్చిన మాటే కానీ అసలైందైతే
అనంత కోటి కామనా వాసన సహితమైన ఏ బుద్ధి అయితే ఉన్నదో ఆ బుద్ధిలో ప్రతిబింబించినటువంటి చైతన్యాన్ని
జీవుడు అని అంటారు అక్కడ విశేషం.
అందువలన ఆ జీవుడు జీవుడు అంటే ఎవరో కూడా
మీకు బాగా సులభంగా అర్థమైపోయింది అంటే
అర్థమైపోయింది అంతే కాబట్టి ఎందుకుండండి. అందువలన జీవుడు జీవుడు అంటే ఎవరో
ప్రతిబింబ
మళ్ళా బుద్ధి చపలంగా ఉంటే మళ్ళా ప్రతిబింబం ఉండదు. బుద్ధి నిశ్చలంగా ఉండే బుద్ధిలో ఆ జీవుడండి. అందువలన ఆ జీవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు బుద్ధిలో కామనా వాసనని జలములో జీవుడు వచ్చి జీవుడు చేతమంటే ఇప్పుడు కొండ ఉంది దాంట్లో నీళ్లున్నాయి ఆ పయనించి సూర్యుడు ప్రతిబింబం ఎక్కడ కనిపించింది కానీ ప్రతిబింబమే బింబం కాదు అది. అలాగే ఇక్కడ జీవుడే కాదు దేవుడు కాదు ఈ జీవుడికే సంసారం మొత్తం వచ్చేసి అసలు జీవుడు ఎక్కడ కాదు ఆ జీవుడు ఎక్కడ ఉన్నాడు విచారించలేదు. ఈ జీవుడు అనేటువంటిది దేహము ఇవన్నీ ఉపాధి ఎప్పుడు పోతాయి చెప్పండి విచారణ ద్వారా పోతాయి విచారణలో ఏం పోతాయి చెప్పండి. ఒక కుండ ఉంది ఇదిగో వేదాంతం ఒక ఆయన చెప్పాడు మా గురువు గారి దగ్గర ఎందుకు ఉంటున్నావుడా ఆశ్రమ సేవ చేస్తూ ఉంటున్నావు వేదాంతం పని నేర్చు వింటున్నాడు ఏమిట్రా వేదాంతం అంటే ఏముందరా మట్టి కుండా తాడు పామె పొమ్మన్నాడు ఇది లేదే వేదాంతం లేదు అక్కడ ఇది లేదే మట్టి కుండా తాడు పామలేదు వేదాంతం లేదు మనకి అదే మట్టి పాప ఏం చూద్దాం వేదాంతం కొట్టి అదే అంటాడు. కాబట్టి మట్టి కుండ ఏమి కుండలో ఏముంది జలం ఉంది జలం రావడానికి ఏముంది చెప్పండి జలం పోయాలంటే ముందు అటు ఏముంటుంది చెప్పండి ఆకాశం ఉంది జలం కుండలో ఆకాశం ఉండాలా ఆకాశం ఉంటేనే కానీ నీరు పోయవు ఆ నీటిలో ప్రతిబింబించినటువంటిదే సూర్య ప్రతిబింబం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కుండ జలము ఆకాశం ప్రతిబింబం ఈ నాలుగు కలిపి ఇక్కడ ప్రతిబింబం అవునా. అట్లాగే స్థూలదేహమైన కుండ చిరాకాశం తర్వాత బుద్ధి అనేటువంటి జలం దీనిలో ప్రతిబింబించిన వాడే అయితే ఇంకొకటి కుండ ఉంది. నేను సులభంగా చెబుతున్నా మీకు వేదాంతం పట్టాలనే చెబుతున్నా మెల్లిగా ఆ భాషని దిగొచ్చి చెబుతున్నాం ప్రకటన గ్రంథాల భాష నుంచి మీకు పట్టాలి బాబుగా చెప్పిందే ఇదంత కొత్తదేం కాదు మనం మననం చేసుకుంటున్నాం అనుకోండి అంతే. అందువలన కుండ ఉంది ఒక కర్ర తీసుకొచ్చామండి కుండను పగలు కొట్టేశావు ఇప్పుడు ఏమంటావు కుండ పగిలిపోయిందంటే నీళ్ళకి పోయినాయి అంటావు కానీ కుండే నీకు అక్కడ భంగమైపోవాలా నీరే భంగమైపోవాలా ఆకాశాన్ని కూడా భంగం చేశావు కట్టి ఆకాశాన్ని కూడా నివృత్తింపజేసింది. ఇది చాలా లోతైన విషయం ఇది విచార సాగరంలో ఉందండి. ఇది మామూలుగా చెప్పేది ఏంటంటే కొండల మగలు కర్ర తీసుకొచ్చేసి కర్ర కొండల మగలు కొట్టేసిందంటావంటే దెబ్బంబుడు పోయింది కానీ విచార సాగరం ఏమన్నా తెలిసిన ఇంకా చోట ఎంతటి మైండ్ బుర్ర అది బుర్ర నిజంగా అంటే ఇప్పుడు అక్కడ ఉంటే ఎగ్జిబ్యూషన్ పెట్టాలి బుర్ర అలాంటి బుర్ర ఆయన అంటాడు ఈ కర్ర కొండనే కాదయ్యా పగలగొట్టి నివర్తింపజేసింది కొండలో ఉండే ఆకాశాన్ని కొన్ని నివర్తింపజేస్తుంది మమ్మల్ని అడిగి ఎట్లాగేటండి. అంతవరకు మనం అనుభూతి చేసుకోవాలి గురువు దగ్గర సేవలు చేసి అక్కడ ఏం చెప్పారంటే కొండను పగలగొట్టి కర్ర కొండనే కాదు ఆకాశాన్ని కూడా నివర్తింపజేస్తుంది అన్నాడు ఎట్లా చేసింది మనం అది గురువు చెప్పాలంటుంది అది ఆకాశం కనపడితే దాన్ని పగలగొట్టి వెళ్ళండి నివ ఇప్పుడు కొండ పగలి అక్కడ కుండ ఉందా తీసుకొచ్చా లేదు అన్నాం అంతే. ఇప్పుడు కొండున్నప్పుడు కుండలో ఏ ఆకాశం ఉంది ఘటాకాశం ఉంది కుండ పగిలిపోయినాక ఘటాకాశం అంటారు వీరుందా మరి లేదు కాబట్టి పోయేట పోయినది కదా. ఇప్పుడు అక్కడ లేదు అని అన్నావు ఘటాకాశం ఉందా లేదు మరి లేదనంటే మరి ఏమైంది ఇప్పుడు ఏది ఎందుకు పోయింది కర్ర పెట్టావు కాబట్టి కొండే కాదు కుండతో పాటు ఘటాకాశం ఆకాశాన్ని కూడా చాలా సూక్ష్మం. ఇప్పుడు మామూలుగా చెప్పే గ్రంథాల్లో కొన్ని
ఎర్ర తీసుకుంటే కుండ మగిలిపోయింది అని చెబుతుంటారంతే, కుండ నివర్తింపబడింది అని చెబుతారంతే. కానీ విచార సాగరంలో అది చెప్పాడు, కర్రది కొట్టి కుండనే కాదు నివర్తింపజేసింది, కుండలో ఉండే ఆకాశాన్ని కూడా ఘటాకాశము నివర్తింపబడింది. ఎందువల్ల నివర్తింపబడింది అంటే ఘటం లేదు ఇప్పుడు కాదు, ఆకాశం కూడా పోయింది. ఆకాశం పోయిందంటే కుండతో పాటు ఆకాశం దెబ్బకి పోయింది అనుకోండి, బా చెప్పండి గురుడు చెప్పే బోధ అని గ్రంథంలో ఉండదు ఇది. అందువలన ఇప్పుడు ఏమైంది, దెబ్బమ్మటికే కుండ మగిలిపోయింది, కుండలో ఉండే ఆకాశం నివర్తింపబడింది, నీళ్లు పోయినాయి దెబ్బమ్మడికి పోయి పో ఒక్క దెబ్బకే కొండ. ఎంతటి మాట్లాడి ఇది సామాన్యమా, చెప్పుకుంటా ఏమో సులభంగానే ఉంది కాని అద్భుతం. అలాగే దేహం అనేకుండా బుద్ధి అనేటువంటి జ్ఞానం చిదాకాశం. చిదాకాశం అంటే ఏమిటి, అజానుకు ప్రతిబింబం అనుకో, నాలుగు పోయి ఎంత విశేషం చెప్పండి. దేని ద్వారా పోయింది, అక్కడ అక్కడ కథ ద్వారా పోయింది, ఇక్కడ దేని ద్వారా పోవాలా, విచార ద్వారా పోవాలయ్యా.
విచారేణ అన్య సాధరై
చక్రవర్తి చెప్పారు, విచారణ లేకుండా నీకేం పోదు, విచారణ చేయి. ఇప్పుడు ఇక్కడలా ఉన్నటువంటి అనగా ఈ సంసారం ఎవరికే మళ్ళా ప్రశ్న చూసినాడు ఎవరు, ఆ దృష్టి ఉన్నాడే తత్వదృష్టి వదిలిపెట్ట ఏమయ్యా, ఇప్పుడు కుండలో ప్రతిబింబించిన జీవుడిగా సంసారము, కూటస్తుగా సంసారం, కూటస్తుగా జీవుడికే సంసారం, చిదాభాసుడికే చిదాభాసుకే సంసారం, దీంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన చిదాభాసుకు కూడా సంసారం కాదు అమ్మన్నారు. ఎందువలన, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అవును, కుండ ఉన్నది, కుండలో వేడి నీరు పోసావు లేదు చల్లటి నీరు పోసావు, ఆ చల్లటి నీళ్ళల్లోనూ వేడి జీవునికి ప్రతిబింబం వచ్చేసిందండి దానిలోకి, ఆ వేడి ధనము చల్లని ధనము ప్రతిబింబానికి ఏమైనా అంటుతుందా. ఇప్పుడు కుండలో నువ్వు వేడి నీళ్లు పోసావు లేదు చల్లటి ఐస్ నీళ్లు పోసావు, దానిలో సూర్య ప్రతిబింబం దాంట్లో ప్రతిబింబించేసింది, ఆ ప్రతిబింబానికి చల్లదనం కాని వేడిదనం కాని సంబంధం ఉందా, ఉందా. మరి దేనికి సంబంధం చల్లదనం వేదనం, నీటికి సంబంధం. ఎంత విచారణ. అలాగే ఈ సంసారం ఎవరికి సంబంధం, అక్కడ ఆ ప్రతిబింబానికి ఎట్లా సంబంధం లేదో, చల్లదనము ఉష్ణధనము శీతలము ఉష్ణము అట్లాదిక్కడ చిదాభాసు జీవుడికి కూడా సంబంధం లేదు పొమ్మన్నారండి ఈ సంసారం ఎవరికి, మరి ఇక్కడ బుద్ధికి అని చెప్పేసి అక్కడ జరానికైతే ఎట్లాగైతే చేతలత్వం ఉష్ణత్వం సంబంధం ఉందో అలాగే ఇక్కడ ఈ సంసారం దేనికి, బుద్ధికి. సంసారం ఇది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధం అజ్ఞాన కారణము చెప్పేశాడు భాగవతంలో. ఎవరికి బుద్ధి సంబంధం, సంసారం గుణకర్మ గణబద్ధం అజ్ఞాన కారణం అని చెప్పి ఎంత మాట. అందువలన ఈ సంసారం నుంచి ఎవరు జీవుడికి, జీవుడికి లేదు పొమ్మన్నారంటే. ఇందులో కుండలో ఉండేటువంటి ఆ నీళ్ళకే శీతలత్వం ఉష్ణత్వం సంబంధం గాని దాంట్లో ప్రతిబింబించినటువంటి ఆ సూర్య ప్రతిబింబానికి ఎట్లా సంబంధం లేదో ఆ విధంగా ఇక్కడ జీవుని ప్రతిబింబించినటువంటి జీవుడికి కూడా ఇక్కడ సంసార సంబంధం లేనే లేదు. మరి ఎవరికి, బుద్ధికే. ఎందువలనైనా జాగ్రత్త అవస్థలో బుద్ధి ఉంది, స్వప్నంలో బుద్ధి ఉంది కాబట్టి సంసారం అంతా ఉన్నది ఇక్కడ. సుషుప్తిలో బుద్ధి లేదు కాబట్టి ఇక్కడ సంసారం లేదు. అయితే బుద్ధి నిద్రలో ఉన్నావా లేదా, నేనున్నాను నీకు సంసారం లేదు. ఆ బుద్ధి ఉండే అవస్థలో సంసారం ఉంది, బుద్ధి లేని అవస్థలో సంసారం లేదు కాబట్టి సంసారం బుద్ధికి సంబంధించింది చెప్పమన్నా. అక్కడ ఉంది కాబట్టి దుఃఖ దుఃఖాలు కూడా వాడికే కానీ చిదాభాసులు కోల్లేవుతారండి, అంత అయ్యలేవుడికి. సామాన్యంగా చెప్పే దాంట్లో జీవుడికి సంసారం అని చెబుతారండి సామాన్య గ్రంథాలలో. కానీ నిశ్చితదాస్ గారు మాత్రం జీవుడికి కూడా సంసారం లేదో, జీవో దేవస్థరాతరా అని. జీవుడు ఎవడో, జీవుడు జీవుడు నాటు చెట్టున్నాడు, జీవుడు దేహమే లేదు కాదు, దేహస్థానుకున్న వాడికి జీవుడు ఉన్నాడు, దేహం నేరా మన పుట్టి ఈ రోజు పెరిగే రేపు కార్యకర్తపురం లేని అయిపోయినవంటి ఈ దేహం నేను కాదు, దేహమే నేను కానప్పుడు జన్మన్నా సంబంధం లేదు, దేహం స్థానుకున్న వాడికి జన్మన్నతో సంబంధం ఉంది. దేహం తాను కాదు, దేహం జడం చైతన్య స్వరూపం, దేహం అందుతం జడం దుఃఖం,
నేను సత్తో చిత్తో ఆనంద అద్వయ బ్రహ్మం. నేను ఎలాంటి వాడిని? త్రికాలాపాత్యుణ్ణి. నాకు కాలాలు లేవు, దేశం లేదు, దేశం లేదు, కాలం లేదు. అందువల్ల ఏ కాలానికి సంబంధించిన వాడంటే ఏ దేశానికి సంబంధించిన వాడిని? అన్ని దేశాలు నాయుడు కలిపింపబడ్డాయి, అన్ని కాలాలు నాయుడు కలిపబడ్డాయి, అన్ని వస్తువులు నాయుడు కలిపబడ్డాయి. దేశ కాల వస్తువుల అపరిచ్ఛుడు నేనండి. అందువల్ల దేశ కాలాలు వస్తువులు నాయుడు కలిపిబడ్డాయి, కానీ వాటి ఎందుకు నేను కలిపబడలేదు, వాటి ఎందు నేను ఉన్నాను, నాయుడు అవి లేవు. ఇది విశేషం. వాటి ఎందుకు నేనున్నాను, లేకపోతే వాడి గది లేదు పో అంతే. నాయుడు అవి లేవు. నేను త్రివికారుణ్ణి, నిరామయ. అందువల్ల అసలు వేదాంతులు అద్వైతులాకపోతే నేను దేశకాల వస్తువుల పరిచ్ఛేద రక్తుణ్ణి. నేను ప్రపంచంలో ఉండే అన్ని దేశకాల వస్తువులతో పరిచ్ఛేద నేను విషయం చెబుతున్నా. ఎందుకంటే నాకు ఓపిక అయిపోయింది, సుగులు వచ్చింది, చెప్పాలనే బుద్ధి కూడా పోయింది. అందువల్ల ఏదో సరైన వాళ్ళు దొరికారండి ధ్యానానికి. ధ్యానం ఎప్పుడు అమ్ముతాడండి? బాగా మంచివాడు వచ్చేదే కదా ధ్యానం. మరి ఇదో ధ్యానమే. డబ్బులు వద్దు, మీరు ధ్యానం డబ్బులు అనుకుంటారు కాదు కాదు. నేను చెప్పడం మీరు వినడం ఇదే ధ్యానం. ఇదే వాడు వచ్చి మాకు ధ్యానమే కదా చెప్పండి. అందువల్ల నేను చెప్పేసేస్తున్నా ఉన్న విషయం ఇంకెందుకంటే ఏమి. అందువల్ల నాకు ఓపిక అయిపోయింది. ఇప్పుడు చెప్పాలంటే కూడా చెప్పినప్పుడు మంచి హుషారుగానే ఉంటుంది, తర్వాత ఏటోగా ఉంటుంది. అందువలన ఏమో చెప్పవలసింది మనవాళ్ళు అంతే. బాబు గారి శిష్యుడు అమ్మగారి అనుకో నేను మనవాళ్ళు అంతే. శిష్యులే ఉండండి వాళ్ళ శిష్యులు వీళ్ళు పరిధుల వల్ల వేదాంతంలోకి వచ్చి కూడా వాళ్ళ గురువు వేరు, మా గురువు వేరు, వాళ్ళ శిష్యుడు. ఇది నాన్సెన్స్. అసలైనా వేదాంత మా గురువు గారు చెప్పేవారండి. అసలు గురుపుత్రుడు ఎవరంటే అందరి గురువులలోనూ తన గురుస్వరూపాన్ని ఎవరు దర్శిస్తాడు వాడు నిజమైన గురువు. గురుభక్తుడు ఎవరండి? అన్ని దేవతల్లో తన ఇష్టదైవాన్ని దర్శించేవాడు నిజమైన దేవతా భక్తుడు ఎవరండి? మా గురుదేవులు మహేశ్వరం. పరిధులు పెట్టుకోవాలండి. పరిధుల నుంచి పరిధి లేని దానికి మనం పాకాలండి. అది మన అందువల్ల నాకు మీరు మేము వేదం లేదు. ఒకటే ఒకటి రెండే మన ఇక్కడ వేదాంతంలో చెప్పేదో నాతో చేసేదో. అందువలన కర్మ ఉండాల్సింది కానీ కొంతవరకు అంతే. అందువలన చెప్పే మనకి నీకు బాయ్ నీకు దేశాకార అవస్థల పరిచయలో నీ స్వరూపం అదే గురుడు చెప్తాడు కావాలి. కానీ రామకృష్ణ దేవతారాలకు దేశాకార వస్తు పరిచ్ఛేదాలు ఉన్నాయి. అందుకే మా గురుదేవులు ఉపదేశం చేసి రామ మంత్రాన్ని ఉపదేశం చేసి అప్పుడు ఏం చెప్పేవాళ్ళు? సీతారామాన్ని చదవమనేవారండి. చెప్పిందేమో రామ మంత్రం, కానీ చదివేదేమో సీతారామాంజనేయం. మనం అనుకుంటాం రాముడు దశరథ పుత్రుడు రాముడు అనుకుంటామని ఉద్దేశం చేత వారు ఏం చెప్పేవారు? రాముడు నిర్వీకారుడు నిరామయుడు అని దాంట్లో వస్తుందండి. ఆ రాముడు తెలిపేదాని కోసమే అందువల్ల దాన్ని చదవమనేవారండి మా స్వామి వారు. ఇందువలన ఈ దశరథ పుత్రుడు అయోధ్య రాజు పరిపాలించిన ఆ రాజు ఎక్కడికి అన్నింటితే ఆయన దేశకాల వస్తు పరిచ్ఛేదాలు ఉన్నాయండి. కృష్ణుడికే ఉన్నాయి లేవాయంటే ఉన్నాయి అంతే. రాముడు ఆ దేశంలో ఉంటే ఈ దేశంలో లేడు. అయోధ్యలో ఉన్నవాడు లంకలో ఉన్నాడేమండి? లేడు. కోసం దేశంలో ఉన్నాడు, ఇంకో దేశంలో ఉన్నాడా? దేశకాల పరిచ్ఛేదం వచ్చేసింది. ఆయన శ్వేతాయుగంలో ఉన్నాడు, ద్వారకాయుగంలో ఉన్నాడా? లేడు. ఏమైంది? వస్తున్న పరిచయం. రాముడు కృష్ణుడు కాదు, కృష్ణుడు రాముడు కాదు. ఇప్పుడు ఏమైపోయింది? వస్తున్న పరిచయం అయిపోయింది. కారా మరే చెప్పండి. రాముడికి దేశగత, కాలగత, వస్తుగత పరిచయం వచ్చేసింది. అలాగే కృష్ణుడికో ఆయనకి వచ్చేసింది. కృష్ణుడు రాముడు కాదు, రాముడు కృష్ణుడు కాదు. వస్తున్న పరిచయం వచ్చేసింది కృష్ణుడికే. కృష్ణుడు అక్కడ ద్వారకలో ఉంటే బృందావనం లేడు, బృందావనంలో ఉంటే ద్వారక లేడు. దేశద పరిచయం వచ్చేసింది. ఆయన ద్వాపర యుగంలో ఉంటే కలియుగం లేడు, కలియుగంలో ఉంటే ద్వాపర యుగంలో లేడు. కాలగత పరిచయం ఇప్పుడు వస్తుగత, దేశగత, కాలగత పరిస్థితి వచ్చిందో లేదో చెప్పండి. దేవుడు అంటావా? దేవతలు అనండి అంతే. దేవతలు అందరూ రామ కృష్ణ దేవతారాలకు కూడా విచారసాగరం జరుగుతూ ఉండడం మీద నేను చెప్పిన మాట కదా. కబోలు కలపడం కాదు, రామకృష్ణ దేవతారాలకు కూడా దేశకత కాల వస్తు కదా పరిచ్ఛేదాలు వచ్చి నీకే పరిచ్ఛేదం లేని వాడు అంతమైనటువంటి వాడు నువ్వు. అందువలన ఎవరవే దేవుడు దేవుడు కూడా కాదు. ఈ బోధ మనకు కావాలా, అది తత్వం. దీన్ని ఆరోహణం చేసుకోవాలా, మనం శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి, విధిత్యాగం చేసుకోవాలా. ఎప్పుడు శ్రవణంతోనే మీరు ఆగిపోవాలకండి. శ్రవణంతో ఆగిపోతే ఆ బూడిద పన్నీరులో పోసినట్టే, గుడిలో పోసే పన్నీరు లాగానే. శ్రవణం ఏమవ్వాలి, మా గురువులు చెప్పారనే మానవుడా కాసేపు పశువులాగా తయారవ్వమని వాడు. మానవుడు నువ్వు పశువులాగా కావాలి కాసేపు. పశువు ఏం చేస్తుంది, తిన్నటువంటి ఆహారాన్ని మనం నెవరవేస్తుంది. కాసేపు పశువుగా రాదు అంటే విన్న బోధని మనం నెవరవేసుకోవాలా. ఏం చెప్పారు, ఏం చెప్పారు, ఏం చెప్పారని ఒకసారి అనుకుంటే కొన్ని జ్ఞాపకం వచ్చేస్తుంది మనకి. అరే మనకి జ్ఞాపకం రాదని ఒకసారి అనుకుని జ్ఞాపకం రాదని ఊరుకుంటే రావలేదు. పరిసార్లు అనుకుంటూ ఉంటే నీకు జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆ వచ్చిన రాని ఉన్నదే దాన్ని రూఢి చేసుకో, నిధిధ్యాసం. ఏం నిధిధ్యాసం అంటే ఈ శ్రవణము మరణము నిధిధ్యాసతో అసంభావన విపరీత భావం జరిగిపోతాయి నీకు. అగ్రహణం అనితాగ్రహణం జరిగిపోతుంది. నేను చెప్పాను అసంభావన విపరీత భావన దేవుడే, అసంభావన దేవుడే. దేవుడు లేడు, లేడు కాబట్టి కనపడడు, కనపడలేదు. ఇది అసంభావం, ఈ భావన అసంభావన. వారి అంతవరకు మేరే, అది ప్రమాదం లేదు. కాదు ఇంకోటి వచ్చి ప్రమాదం ఏమిటి, కనపడే జగత్తు సత్యవర కూడా ప్రమాదం ఉంటుంది అండి. విపరీత భావన అది అసలు వచ్చిన ప్రమాదం. దీనిని అగ్రహణం అన్యదాగ్రహణం. అగ్రహణం అంటే దేవుణ్ణి లేదా తెలుసుకోకపోవడం అగ్రహణం. తెలుసుకోపోయి తెలుసుకోపోయావు పర్వాలి, అర్థమాత్రమైనా నిద్రలో ఉన్నావంటే నీకేమి తెలియదు, జగత్ సత్యత్వం తెలియదు, పర్వాలా? అక్కడ నీకు దుఃఖం ఉందా పాడుందా? జగత్ సఫలవస్థలో జగత్ సత్యత్వం బుద్ధి కలిగింది కాబట్టి దుఃఖం వచ్చేసింది ఇక్కడంతే. అగ్రహణం కాదు నీకు ప్రమాదం, అన్నిదాగ్రహణం ప్రమాదం. అన్నిదాగ్రహణం పోవాలి, అగ్రహణం పోవాలి, అన్నిదాగ్రహణం. శ్రవణం మరణం ద్వారా అగ్రహణం పోతుంది, నిరుధ్యాసం ద్వారా అన్నిదాగ్రహణం పోతుంది. ఏం కావాలండి మనకే, ఆనందమే ఆనందం, బ్రహ్మానందం. అందువలన గురువాద మనం వచ్చేది ఏమిటి, అక్కడ కుండ కట్టి ద్వారా కుండ మగిలిపోతుంది, కుండ రావడేటువంటి ఆకాశం పోతుంది, దానిలో ప్రతిబింబం పోతుంది, జలం అన్ని పోతాయి బొమ్మడి చెప్ప. అలాగే ఇక్కడ విచారణ ద్వారా మొత్తం దేహభ్రాంతి పోతుంది, దేవి తర్వాత బుద్ధి అనేది పోతుంది. ఉండేది ఎవరో నేనే, ఇంకెవరున్నారంటే నువ్వే కదా, నువ్వే. అందువలన ఆ తత్వం చెప్పారు ఇక్కడ, అయ్యా నువ్వు జీవుడు కాదయ్యా, ఓ తత్వ దృష్టి, నువ్వు జీవత్వం లేని జీవత్వాన్ని ఆపాదించుకున్నావు, దానివల్ల దుఃఖం వచ్చింది అనుకుంటున్నావు. అసలు ఆ దుఃఖం కూడా లేదు, జీవత్వమే లేనప్పుడు దుఃఖం ఎక్కడ వచ్చేసింది, ఏమి లేనిదాని ఉందనుకుంటున్నావు, ఇది ఒక భ్రమ. లేనిదాని ఉందనుకోవడం, ఉన్నది దాన్ని తొలగించుకోవాలనుకుంటుంది భ్రమ. పొమ్మన్నాడు ఆ దుఃఖం ఎట్లా పోవాలడిగాడు, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. అది విశేషం, దుఃఖం పోవడంలో కూడా ఏదో పోయి వస్తే లాభం లేదండి, చుట్టంలాగా చుట్టం వచ్చి పోయినట్టు లాభం ఉంటుందా. మా ఊరిలో బస్ స్టాండ్ దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఎనక ఏమిటిరా బస్ స్టాండ్ దగ్గర ఇల్లు కట్టుకున్నావు, ఓ బస్సు రొదడుతుంది ఎప్పుడు, ఎందుకు కట్టుకున్నావు రా అని ఉన్నాడు. ఏమి లేదు, నేను బస్సుకి వెళ్ళాలంటే ఈ రోజు ఆ 10 రూపాయలు తిన్నట్టు ఇచ్చాయి రాడు, అందువల్ల కాలు తీసుకోవాలి అడుగు పెట్టచ్చు బస్ స్టాండ్ బస్సులో అందలేదు. నీకేం తెలుసండి అన్న సన్యాసం లేదా నీకేం తెలుసు లౌక్యం వాడు అంటా చాలా. ఏ సన్యాసులు అంటే ఏమి వ్యవహారం జరిగిన వాడు, ఏమి చదువు రాని వాడు, వీడు సన్యాసులు అవుతారు అనుకుంటారు కొంతమంది. కానీ అన్ని దేశాల వాడే సన్యాసి, చదువుకున్న వాడే సన్యాసి అయ్యేది. ఏమి తెలియని వాడు సన్యాసి అయితే మీరు ముక్కుపట్టికి లాగుతారు మమ్మల్ని, మమ్మల్ని ఆడిస్తారు మీకు. అందువల్ల అది తెలిసిపోయి ఆయన అన్నాడు, నీకేమి తెలియదు కాబట్టి మీకు తెలియదండి మా ఇంటికి. అందువల్ల అదే కాలేజీ కాలు పెట్టాలంటే అక్కడ భలే బాగుంది, ఎప్పుడు ఒక సుఖం కోరుతాడో దుఃఖం వచ్చి పడుతుంది ఎప్పుడు కూడా. శాసనం నువ్వు ఒక గుడ్డాడి హరిదాస్ వచ్చాడంటే ఆయన భోజనాలు పూర్వకాలంలో పల్లెటూళ్ళలో హరిదాస్ వచ్చి భోజనాలు పిలిచేవాళ్ళండి, వాడు గుడ్డివాడు. ఏం భోజనాలు పిలిచాడు, భోజనాలు పిలిచినప్పుడు గుడ్డివాడు ఒకడే వస్తాడా? ఆయన అడుగుంటున్నాడు, వీడంటాడు నేను ఒక్కడే పిలిచాడు కానీ వాడిని పిలిచే బాబాయ్ అంటాడు. నేను గుడ్డివాడిని, గుడ్డివాడిని పిలిస్తే ఇద్దరికి పేట వేయాల్సిందే, పిలిచేది ఒక్కడికే కానీ పేట ఇద్దరికి వేయాల్సిందే తప్పదు. అలాగే సుఖం అనేది గుడ్డిది, నువ్వు సుఖం కావాలి పిలిచేవాడు దుఃఖం కూడా
రాజు అప్పుడే కొడు వచ్చినట్టే వీడి పక్కనే వస్తుందండి, పిలిచింది సుఖమే కాని దుఃఖం వెంటనే ఉంటుంది. నేను చెప్పుకోలేక్కల దాని నీడ సుఖం యొక్క నీడే దుఃఖం అంతే. అందువల్ల వాడేం చేశాడు, సుఖం కావాలని కోరుకున్నాడు, ప్రయాణం సుఖంగా ఉంటుందని కోరుకుంటే వెంటనే దుఃఖం వచ్చే పోయే చుట్టాలందరూ ఏమి శుభ్రంగా ఇక్కడికి వచ్చేది మెక్కేది శుభ్రంగా సినిమాలు చికాలు దిగే చేస్తుండదు వీడికి పెద్ద కూడా అయిపోయిందండి. ఓరి 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 ఇదని పెద్దవాడు బాగైపోయింది అనుకున్నాడు. అనుకుని ఏం చేయాలి, చుట్టాలు దగ్గర చుట్టాలు వాళ్ళ పొద్దుంటావా, మరి ఏం చేస్తావే ఏంటే మరి ఇది పెద్ద కర్మగాని పోయింది అనుకున్నాడు. అనుకునే వాడు ఇద్దరు ఆడవాళ్ళు ఉపాయం చెప్పేది అంటే ఆడవాళ్లే చెప్తారు, వాళ్ళకి ఉపాయాలు బాగా తెలుస్తాయి. అందుకే ఆ బుద్ధి భార్య మనసు భర్తా బుద్ధి భార్య, ఎందుకంటే కుశలత్వం ఎక్కువ ఉంటుంది బుద్ధికి. అందువల్ల చెప్పింది ఏముందండి వాళ్ళు వచ్చేదాడు వచ్చినప్పుడు నేను చూస్తాను, నేను ఎప్పుకుంటామంటా నువ్వు ఎప్పుకుంటాం కొట్టేసి నేను వచ్చి చుట్టాలు వచ్చి పడ్డానండి పడేటప్పటికి చెప్పింది ఏమండి కూరగాయలు లేవు అవి లేవు ఇవి లేవు నీకు వండి పెట్టమే కాకుండా వచ్చిన వాళ్ళకు కూడా వండి పెట్టి కర్మ కాలిపోయిందండి అని ఏ మరి ఏం చేస్తాం కూరగాయలు కూడా 10 రూపాయలు పట్టుకెళ్తే పూర్వకాలంలో సంచి నిండా వచ్చాయి, ఇప్పుడు ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం వచ్చి 100 రూపాయలు పట్టుకెళ్ళా కూడా కాదు రావట్లేదు, నన్నేం చేయమంటావే అది చెప్పేసి ఆయన నువ్వు నన్ను తిడతావా అంటుంటామని వారి ఫ్యాక్టర్ బాబు కొట్టాడు కానీ దెబ్బ తగలకుండా కొట్టాడు. ఏ కొట్టేటప్పటికి ఈ గందరగోళం ఓరి ఓరేవారి ఈ గందరగోళం మాకెందుకు హోటల్లో తిని వద్దాము లేమని వాళ్ళట గుమ్ము దాటారు లేదా ఆడవాళ్ళ నోట్లో మాట దానికట్టావు దేవు బాబు షాపు ఆయన వాళ్ళది ఏమండి నేను ఎంత చమత్కారిన మీకేం తెలుసునండి తిట్టగానే తిట్టాను కదా అన్నట్టు అయితే గాలి మాటలు నువ్వు చేసింది గాలిపోయే మాటలు ఏమి పెద్ద లెక్క కాదు నేను కొట్టగానే నిన్ను కొట్టాను కదా అన్నాడు. ఎట్లా కొట్టాను చేయి దొప్ప చేసుకుంటాడంటే చేయి సాగి కొట్టే దెబ్బ తగులుతుంది దెబ్బ తగలకుండా కొట్టాడు దొట్టి చేసుకుంటాడంటే అప్పుడు దెబ్బలు తగ్గిపోయి అన్నాడు. వాళ్ళందే నేను కొట్టగానే కొట్టాను కొట్టగానే కొట్టాను నేనంటే తిట్టగానే తిట్టాను నేను పోకనే పోయాను కదా అని వాళ్ళు వచ్చిపడ్డారండి ఇక్కడికి. వాళ్ళే చేశారు వాళ్ళు వాగరే పోయారండి ఇట్లా ఉంటుంది అందువల్ల నేను సంసారం కాబట్టి సుఖం అనేది ఒక దాంట్లో వస్తే అందువలన ఈ జీవుడికి సుఖము ఇవన్నీ కూడా అందువలన నీకు జీవభ్రాంతి ఉందనుకుంటే ఉంది జీవుడు లేకపోతే వేదాంతం అయినట్టు వేదాంతం అండి. అందువలన చిత్త చెప్పేస్తున్నావు ఎందుకంటే టైం చాలా అయిపోయింది అందువలన ఆయన్ని ఆ యొక్క తత్వదృష్టికేమో ఆయన ఉత్తమాధికారి కాబట్టి ఆయన కావలసిన తత్వాన్ని ఆయన చెప్పేశాడు. మధ్యమాధికారైనటువంటి అదృష్టి కావలసినటువంటి ఆయనకి చెప్పేసి కనిష్టాధికారి కావలసినటువంటివి చెప్పేసి చిత్త చివరిలో మన శుభ సంగతి వచ్చేస్తాడు. ఆయన అనుకున్నాడు నేను ఎవరిని ఉపాసన చేయాలా, చిదాభాసుని ఉపాసన చేయాలా, లేదా కూటస్థ బ్రహ్మాన్ని నేను ఉపాసన చేయాలా, దేని గురించి నేను ఉపాసన తపస్సు చేయాలి అని ఆయన సందేహం కలిగితే అప్పుడు ఈ కుమారుడిని ఆలోచిస్తే తత్వదృష్టి అనేటువంటి కుమారుడు ఉన్నాడు కదా ఆయన శుభసంతతి గురువును అన్వేషించలేదు గురువు దగ్గరికి వెళ్ళలేదు ఊరికనే వెళ్ళాడు గాని ఆయనకి సందేహం నివృత్తి కాలా పాపం. కానీ ఇక్కడ ఉన్నదే గురువుల దగ్గరికి చేరాడు కాబట్టి వీళ్ళు ఆ గురు సన్నిధానంలో సేవ చేశారు గురుతత్వాన్ని శ్రవణం చేశారు ఆయన బోధన విన్నారు కాబట్టి వీళ్ళకి సందేహం నివృత్తి అయింది కాబట్టి ఆ తండ్రి మళ్ళా కుమారుడు అంటున్నాడు నాయన నేను ఉపాసన చేయాలి కదా ఇల్లు పెట్టి వస్తే ఏమి లాభము పైకొమ్మ కొట్టుకోవాలా ఎవడు అన్నాడు కింద కొమ్మ వదిలితే లాభం పైకొమ్మ కింద కొమ్మ వదిలి పైకొమ్మ కొట్టుకోవడం కింద కొమ్మ వదిలితే ఏమవుతాడు వాడు గలాలు కింద పడిపోతాడు కింద కొమ్మ వదిలాడంటే పైకొమ్మ కొట్టుకో అట్లాగే నేను ఈ రాజ్యం సంసారం మొత్తం వదిలిపెట్టే ఏమి లాభం అండి. అందువల్ల రామాయణంలో వస్తుంది లక్ష్మణుడు రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు భార్య వదిలిపెట్టేశాడు తల్లి వదిలిపెట్టాడు గొప్ప కాదన్నారు రాముడు పట్టుకోవడం గొప్ప అన్నారు రామాయణంలో. అట్లాగే జీవుడు నీవు కూడా నువ్వు వదిలిపెట్టే సంసారం వదిలిపెట్టే ఏమి లాభం అంటే చాలా మంది ఇళ్ళు వాకిళ్ళు అన్ని వదిలిపెట్టేసి వచ్చేస్తారు ఆశ్రమాల్లో అది పెద్ద గొప్ప మేము వదిలిపెట్టే ఆశ్రమానికి వచ్చేసాము ఆశ్రమానికి వచ్చా అనుకుంటాం అది గొప్ప కాదు. వచ్చిన తర్వాత ఆశ్రమ నియమాలు ఏవైతే ఉన్నాయో గురుడు ఏ బోధని చెప్పాడో ఆ తత్వాన్ని శ్రవణం చేసి ఆ తత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో నిలిచిపోవాలి నిజమైన గురు బోధ అంటే. అందువల్ల గురుడు ఏంలో నిలిచాడో ఏ తత్వంలో నిలిచాడో ఆ తత్వం నిలిచిపో ఆయన గురుడు చేసేది ఏమిటి ఆకాంక్షించేది ఏమిటి
దాన్ని ఆకాంక్షిస్తుంటాడు ఆయన. నేను నిలిచిన దానిలో వీళ్ళు నిలపాలండి అది ఆయన అప్పుడు సంతోషిస్తాడండి గురుడు. అందువలన ఆ గురుని ఇచ్చినటువంటి ఆ తత్వ జీవుడు నేను కాదు. అప్పుడు ఆ తత్వదృష్టి చెబుతాడు నానా చిదాభాసుని మిథ్యా వస్తుంది అది, ఆ కొండలో ఉండేటువంటి ప్రతిబింబం అది మిథ్యా. ఏమి సూర్యప్రకాశం అది ఉన్నదే అది వేడొస్తుంది. ఈ ప్రతిబింబం ద్వారా వేడొస్తుందా నీకో? చంద్ర ప్రతిబింబం ద్వారా సోదరం వస్తుందా? రెండు వాళ్ళ ప్రతిబింబం చంద్రులాగా కానీ చంద్రుడు కాకనే చంద్రులాగా కనిపించింది, సూర్యుడు కాకనే సూర్యులా కనిపించిందే గాని ఆయా కార్యాలు దీని అందు లేవు. ఆ విధంగానే చిత్ ప్రకాశం లేకుండానే ప్రకాశంలాగా నీకు భాషించినటువంటిది ఈ చిరాభాసుడు నీకు ఇక్కడ ఈ జీవుడు. అయినప్పటికీ కూడా నీకు ముక్తి కలగాలన్నట్లయితే చిరాభాసుని ఉపాసిస్తే కాదయా, చిరాభాసుని మిథ్య మిథ్యని చిరాభాసుని ఉపాసిస్తే నీకు మిథుడైపోతామన్నమాట. అందువలన ఎవరిని ఉపాసన చేయాలా? అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ తత్వం మహావాక్యం, ఆ దానిని మనం ఉపాసన చేయాలా? దాని గురించి నువ్వు ధ్యానం చేయాలా? దాని గురించి నువ్వు ఏం చేయాలి? అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి మంత్రం అది కూడా ఎంతవరకు అనుకోవాలండి? అహం బ్రహ్మాస్మి అనేది కూడా నీకో అంతవరకే. ఎంతవరకే అహం బ్రహ్మాస్మి అది ఎంతవరకు అంటే నేను నేను బ్రహ్మను కాదు అనుకున్న వారికి అహం బ్రహ్మాస్మి మంత్రం అంటే అది నేను బ్రహ్మను అనుకున్న వారికి కొంత అహం బ్రహ్మాస్మి ఉంటుంది. ఇంకా విడ అనుకుంటాను ఏమంటే కొత్తగా ఉపనయనం అనుకున్న వాడు ఏం చేసుకుంటాడు? జంజాలు తోడుకుంటూ ఉంటాడండి. ఆరేళ్ళు అయిపోయి వారి గంజ ఉందో తెలియదండి వాడికి. కొత్తగా అనుకున్న వారు కొత్తగా ఉపనయనం చేసుకున్న వారికే జంజం శృతి. కానీ కొంతకాలం అయిపోతే అలాగే కొత్తగా వేదాంత గురి దగ్గర చేరిన వారికి అహం బ్రహ్మాస్మి. కొత్తగా పేరు మార్చుకున్నామండి, ఆ పేరు మార్చుకుని నీకు ఎంతకాలం పాత పేరే నీకు జ్ఞాపకం వస్తుంటుంది. కొత్త పేరు జ్ఞాపకం వస్తుందా? రాదు. మరి కొత్త పేరు పాత పేరు పోవాలంటే ఏం చేయాలా? కొత్త పేరు అనుకుంటూ ఉండాల్సిందే. కొత్త పేరుని నువ్వేం చేయాలి? అనుకుంటూ ఉండాల్సిందే. లేకపోతే ఆ పాత పేరు చుట్టుకుంటుంది గబాన్ని ఎవరు వచ్చి నీ పేరు ఎవడంటే పాత పేరు చెబుతాడు. నేను బాగా జీర్ణించిపోయిందిగా పాత పేరు పుట్టినప్పటి నుంచి వాడు బాసాలనుకుడి నుంచి అది జీర్ణించిపోయినటువంటి అది బాగుంటే ఏం చేయాలి చెప్పండి? ఈ కొత్త పేరు అనుకుంటూ ఉండాల్సిందే. కానీ ఎంతవరకు అనుకుంటుండేది? అది నీకు జీర్ణించిపోతే ఆ కొత్త పేరు అనుకుంటూ ఉంటావా నువ్వు? అనుకో. అలాగే నీకు పాత వాసనలు ఏవైతే జీర్ణించున్నాయి కాబట్టి ఆ పాత వాసనలు పోయేదానికోసం దేహం బ్రహ్మ అనుకుంటున్నావు కాబట్టి ఆ బ్రహ్మను నువ్వు ఉపాసన చేయి. ఆ చేస్తే ఏమవుతుంది అప్పుడు? ఈ పాత వాసన పోయేప్పుడు ఏమవుతావు? అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఎంతవరకు నీకు అండి? ఎంతవరకు నీకు అహం బ్రహ్మాస్మి అనుకోవాలా? ఎంతవరకు అనుకుంటావు నువ్వు? పాత బ్రహ్మ పోయేంతవరకు అనుకోవాలి. పాత పేరు మర్చిపోయేంత కొత్త పేరు నువ్వు అనుకుంటూ ఉండాలండి. ఆ పాత పేరు చెట్ట వదిలిపెట్టేసావో కొత్త పేరుకు వదిలిపెట్టేస్తుంది. వదిలిపోతుంది అదే నువ్వు వదిలిపెట్టేది ఏంటండి? నేపుల్లై అనుకుంటుంటానే వండి భుజాలు ఎగిరేసుకుంటా అనుకోడు. జీర్ణమైపోయింది నీకు అట్లాగే అహం బ్రహ్మాస్మి జీర్ణమైపోయేంతవరకు కొత్తగా గురు సన్నిధానం చేయని వారికి కొత్త పేరు పెట్టుకున్న వారికి ఆ పేరు ఎట్లా స్మరిస్తూ ఉంటాడో గురు సన్నిధానాన్ని కొత్తగా చేయని వారికి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మ అనుకుంటూ ఉండాల్సిందంటే కానీ అజీర్ణమైపోతే అహం బ్రహ్మాస్మి ఎంత మాట అండి. ఆ బ్రహ్మస్వరూపమే మనకి కాళ్ళు ముక్కులు చేతులు కనిపించుకున్నటువంటి సద్గురు పరబ్రహ్మ. ఆ సద్గురు పరబ్రహ్మ ఏం చేసినా లేలే, ఆయన చేసి కూడా చేయని వాడే, ఇంత ఆలస్యం ఉండి కూడా లేని వాడే ఆయన. అంతే ఎవరికంటే ఉందా? జీవుడే ఆయన కాదన్నప్పుడు ఈ సంసారం ఆయనకి ఎక్కడ ఉంది? గురుడి సంసారం ఉందా? లేదు. మీ సంసారం నుంచి వాడిని ఎత్తుని పెట్టాలనుకుంటారే కానీ మీరు పెట్టలేరు. మీకే చుట్టూ ఊరుకుంటారు ఆయన ఈ సంసారాలు మీకే. అబ్బో చెప్పలేమండి చెప్పలేము. వస్తారు ఊరికి, మేము ఊరికినే ఉంటా, వాళ్ళు ఊరికినే ఉండరు. వాళ్ళ సంసారం ఉండేవన్నీ బాగా చెబుతుంటారండి బాబా. అప్పుడు ఆరికి లేదు ఏం చేస్తావు? సన్యాసం కట్టుకున్నా కదా ఓపికతో మీద ఆశిస్తే ఓపిక లేదు సహనం లేదని మళ్ళీ పెడతారండి వాళ్ళు. వీళ్ళకి సహనం లేదా అందాల మీద ఆశ విని ప్రతి ఏం చెప్తా? నేనేం చెప్పను ఆయన అమ్మవారు దండ పెట్టుకెళ్ళిపోమంటారు తెలియదు ఒకటి. అందువలన ఆయన గురుడికి సంసారం అని పెట్టుకొస్తే ఈ సంసారాలు అంటే ఆయనకి ఎందుకండి బాబు? ఆయనకి సంసారం లేదు, నిస్సంసారం. సంసారం ఉంది నిస్సంసారం, అది విశేషం అంటే. మీకు వకీలు లేదంటే ఈ అంజుళ్ళన్నీ ఎవరికి బాధ్యత అమ్మగారికేగా బాబుకేగా ఇవన్నీ మీకు వక్కించోనే ఆగలేక మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఇంట్లో పెద్ద సంసారండి అప్పుడు సామాన్య సంసారంగా అనుకుంటారు మీరు అంతే మాకేదో మలయాళస్వామి దగ్గరికి వచ్చేసి ఒకడు గోదావరి జిల్లా నుంచి ఒక ఆయన ఇచ్చాడు వచ్చేసి ఎప్పుడు రాలా పాపం వాళ్ళ బంధువులతో తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి ఇక్కడ చూడాలని వచ్చాడండి వచ్చేసి చూశాడు చూసిన తర్వాత అప్పో ఎంత సంసారం అయింది వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అంటారు మనకు ఒక్క ఎద్దులు బండే రెండు ఎడ్లే మనకి మనకు ఒక్కటి ఫ్యాక్టరీ కూడా మనకు లేదు వకీళ్ళు ఇక్కడ ఇన్నిళ్ళు ఉన్నాయి ఏడు కాళ్ళు బళ్ళు ఉన్నాయి ఫ్యాక్టరీ రైస్ మిల్లు కూడా ఆసులు లోపలే ఉంది పిండి మీరు కూడా పిండి కూడా ఆసులోనే ఉంది మనకంటే పెద్ద సంసారి ఆయన పెద్ద సంసారి చిన్న సంసారాన్ని ఏం బంధం చేస్తాడు అని అన్నాడు ఇవన్నీ స్వామి వారి చెవులు ఇవ్వబడ్డాయి వాళ్ళు ఇదిగో మనకు రెండు చెవులే వాళ్ళకి ఒళ్ళొంతా చెవులే గుర్తుంచుకోండి గురువులకి మనకి రెండు కళ్ళే వాళ్ళకి అన్ని కళ్ళే వాళ్ళు తెలుసుకోలేరు పూజ మాకు దేవాలయకు వస్తుంటారండి మాకు చీరలు ఇస్తుంటారు నేను గుర్తుకొని అన్ని ఆయన చూసుకుంటాడు సరే తర్వాత ఫలా చీరుండీ స్వామి మీ చెట్ట గుర్తు మాకు గుర్తే మీరు చూడలేదా మీరు చూసి చూడని వాళ్ళని మీరు చూడకుండా చూసి వాళ్ళు పంపలేదా ఆ గురువు అట్లాంటి వాళ్ళంటే ఆయన చెప్తా అడిగిన తర్వాత వాళ్ళ దర్శనానికి వస్తే స్వామి వారు అన్నారు ఏయ్ మేము పెద్ద సంసారం అయ్యా నువ్వు అన్నట్టు నువ్వు చిన్న సంసారివి నిజమే కానీ ఈ సంసారం ఇప్పుడే మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఈ తుండు కూడా బయలుదేసుకుని నువ్వు వదిలిపెట్టి వస్తావో మాతో కూడా అరంగానికి అన్నారండి స్వామి రాలేదు వస్తారేమిటే ఎందువల్ల వాళ్ళకి బయట ఉన్నది వెనక గురువులకి బయట లేదు లోపల లేదు బయట నిమిత్త మాత్రం దగ్గపడడం న్యాయం అంతే కాయలకుంటారాగండి అందువలన వాళ్ళకి ఉండి లేని వాళ్ళే అంటే అంటని వాళ్ళే తిని తినని వాళ్ళే అది అందువలన అలాంటి మహానుభావులంటే గురుడు ఎక్కడ విహరిస్తాడు చిరాకాశంలో విహరిస్తుంటాడండి ఆయన వాళ్ళు ఈ ఆకాశంలో విహరిస్తూ ఉంటే ఆయన చిరాకాశ గరుడు గురుడు ఎవరండి చిరాకాశ స్వరూపం నీ గురుస్వరూపం ఆయన అవధులు లేవు ఆయన ఆనందానికి అవధులు లేవు మన ఆనందానికి మన సుఖానికి అవధులు ఉంటాయి నువ్వు కూడా ఆ స్థానం పొందవయ్యా పొందో పొందో గురుడు చెప్తా మా స్వామి వారు చెప్పారు మేము మీలాగానే తల్లి గర్భంలో పుట్టాము మా తల్లి నవమాసాలు పోసింది మీ తల్లి నవమాసాలు పోసింది మీరు పుట్టినట్టే మేము పుట్టాము అన్నీ మీరు మేము ఒకటే కానీ పుట్టినప్పుడు మీకు మాకు ఏమి భేదం లేదు కానీ తర్వాత ఉన్నదే మేము సాధన చేశాము మీరు సాధన చేయలేదు మేము సాధన చేసినట్టు మీరు సాధన చేస్తే ఆ లక్ష్యాన్ని పొందుతారని చెప్పేవారండి వారు ఒక మాట అనేవారండి మేము ఒక్క నిమిషము చేసినటువంటి ఆ కష్టము మీ జీవితంలో చేయలేదు పొమ్మనేవారండి ఆ సాధన అండి వాళ్ళని అంత లక్ష్యాన్ని పెట్టుకుని సాధన చేసినటువంటి మహానుభావులు గౌరవ్ బాబూజీ మలయాళ స్వామి రావణ మసులు వాళ్ళంతా కూడా వారు వారిలో ఉంటారంటే తనలో తాను ఉండి ఏమి ఎదుటి వాళ్లకు తనంతటి వాళ్ళు కావాలని ఆ స్థాను దిగి వచ్చి మనకి బోధ చేసిన మహనీయులండి వాళ్ళు అందువలన ఇప్పుడు బాబు లేరు అనుకోవటానికి లేదు అప్పుడు మనకి బోధ చేశారు ఇప్పుడు బోధ చేస్తున్నాడు ఆయన ఆ రోజుల్లో ఒక రూపంగానే ఉన్నాడు ఇప్పుడు అనేక రూపాలతో ఉండేది బాబుజీ ఈ ఆశ్రమం అన్ని రూపాల్లో ఉండేది ఎవరంటే ఆ చెట్టు రూపంలో ఆ పుట్ట రూపంలో ఏమి ఆ విగ్రహ రూపాలలో ఆ జిల్లలో అన్ని రూపాలలో ఆశ్రమం అంతా అడు అడు అని శ్వాసం ఉందండి ఇప్పుడు ఆనాడు ఏకంగా ఒక్క రూపంలోనే ఉన్నాడు కానీ ఈనాడు అన్ని రూపాల్లో ఉన్న బాబూజీ మహారాజ్ అన్ని రూపాల్లో ఉన్నాడు అందరూ బోధ చేసేటువంటి ఆ బోధకులు అందరి రూపంలో ఆయనే ఉన్నారు తయారు చేసి మహానుభావులు అలాంటి వారి యొక్క పుణ్యారాధన మామూలు రోజుల్లో చేసుకునేవి ఆరాధనలో కానీ ఇప్పుడు చేసుకునేవి ఆరాధన కాదు పుణ్యారాధన అండి ఈ పుణ్యారాధనలో మనం పాల్గొనేటువంటి సదావకాశం మనకు కలిగింది మనం అదృష్టవంతులం ఎవరండి అదృష్టవంతుడు దేవతా పూజ చేసేవాడు కాదు గురువు పాత్ర చేసేవాడు అదృష్టవంతుడు గురు పూజ చేసేవాడు అదృష్టవంతుడు దేవతా విగ్రహం నందు దేవతా బుద్ధి కలగడం కాదు కావలసింది నరుడు ఎందు గురు బుద్ధి కలగడము దేవతా బుద్ధి కలగడము గురువు నందు దేవతా బుద్ధి కలగడం మనకు బ్రహ్మ బుద్ధి కలగటం అది మన అదృష్టం. మన గురువులు మనకు అందించినటువంటి మహోపకారం. అందువల్ల మన గురువుకి ఏమిస్తే తీరుతుందండి, ఏమిచ్చినా తీరదు. ఆయన ఆయనతో సమానుడు ఇంకొకడు లేడు. నగురో రాధిక చెబుతున్నారే మన తారక బ్రహ్మశాస్త్రి గారు మన ప్రసాదరావు గారి గురి నగురు అదే దృష్టాంతో నైవ దృష్ట త్రిభువన జఠరో సద్గురో జ్ఞానదాదో. మూడు లోకాలలో కూడా గురువు సమానమైన సీటు లేదు. దృష్టాంతం నైవ దృష్ట దృష్టాంతం చెప్పేదానికి దొరకలేదండి వాడికి. గురువుని బోధ గురువులాగా ఇంకొక దాన్ని చూపిద్దామా అంటే వాళ్ళకి లేదట, దొరకలేదట. దొరక పరుశువేలు చెప్పారండి, అది కూడా రాబోలేదు కొమ్మన్నారు. పరుశువేలు ఇనుపు ముక్కల్ని బంగారం చేస్తుంది, కానీ ఆ ఇనుపు ముక్కలు బంగారం చేసిన ఆ ముక్కలు మనం బంగారం చేయలేవుగా. అది కూడా కానీ గురుడో తాను శిష్యుడిని గురుత్వం ఇచ్చేస్తాడు, మళ్ళా ఆ శిష్యుడు మళ్ళీ గురువులుగా తయారు చేస్తాడండి దీప. అది ఉండే విశేష. అందువల్ల అలాంటి చిద్ఘనస్వరూపులో బాబూజీ యొక్క పరమ పుణ్యారాధన కార్యక్రమంలో మనం తత్వాన్ని గురించి శ్రవణం చేశాము. నిజమైన శ్రవణము ఇదే. నీకు చెవులు వచ్చింది దేనికోసం? శ్రోత్రం శృతి నైవ నకుండలేనా. చెవులకి ఏమిటిది? కుండలాలు పెట్టుకుంటే కుండాలి కాక శ్రోత్రం శృతే నైవ నకుండలే. వినవయ్యా, విను విను విను. మన పవిత్ర జన్మకు వచ్చేసా ఒక్కసారి ఎలక్ట్రీ చూసుకోండి, ఒక్కసారే మతిజేడి రేగి బండ్లకు మౌక్తి కమ్ములు వెలబోసినట్లు అన్నారండి. మతిజడి రేగి బండ్లకు మౌక్తి కమ్ములు వెలబోసినట్లు వాళ్ళు బాదుకున్నారండి మనల్ని గురించి. పాపం ఓ జీవులారా, ఎవడో ఆ మౌక్తికాలు ఇంట్లో ముత్యాలుంటే రేగి బండ్లు వస్తే పూర్వకాలంలో బియ్యానికి మాకు గిద్దిరి బియ్యానికి గిద్దిరి రేగి బండ్లు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు పోయి అన్ని తోకాలే, మోస తోకం. పూర్వంతో కొలతలో మోసుకుంటేది కాదు. ఇస్తే వాడు రేగుబండ్లు కోసమట ముత్యాలు, గిద్దుడు ముత్యాలు పోసి గిద్దుడు రేగుబండ్లు కొన్నవాడు ఎంత దరిద్రుడు. మనం అట్లాగే మనం కూడా మన జీవితాలు అపురూపం వచ్చి కూడా మనం రేగుబండ్లకు మౌక్తిగా నిలబోసినట్లు ఈ ప్రపంచ విషయాల కోసం మన దేహాన్ని మన ఇంద్రియాలు మన సమయాన్ని కాలానంతా అరిపు చేసేస్తున్నాడండి. ఇప్పుడు కాలం పోయింది 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 పోండి. ఇంతకుముందు పోయింది పోయింది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినా పర్వాలా, 90 సంవత్సరాలు ఉదా అయిపోయింది పర్వాలేదు, చింతించబాకండి. మా గురుదేవులు చెప్పేవారు 90 సంవత్సరాలు అయిపోయింది, మేమేం చేయలేదని దిగులు పడబాకండి, మీరు దాన్ని స్మరించబాకండి. కానీ ఇంకా ఎంత ఆయుస్తుందో, 10 నిమిషాలు ఉన్నారు చాలు మీరు. 7 ఘడియల్లో కట్వాంగుడు పుట్టిన పొందాడు, మీరు ఉన్న ఆయుస్సు చేతిలో పెట్టుకోండి, దాన్ని సద్వినియోగం చేసుకోమనేవారు. మా రాజు మొత్తం చాంతాడు 10 బారులు 20 బారులు మొత్తం బాగుదలకపోయినా పర్వాలా, జాలుడు నీ చేతిలో ఉంటే మొత్తం నీ చేతిలో ఉన్నట్టే. చాంతాడు మొత్తం ఏమవుతుంది? నీ స్వాధీనం అయిపోతుంది, వచ్చేస్తుంది. జాలు ఉంటే దాలో దాని శక్తి దాని వదిలిపెట్ట మాకు దాని పట్టుక. అలాగే ఆ జాలుడు కొన్ని సంవత్సరాలు కొన్ని గడియలు నిమిషాలైనా సరే పోయిన జీవితాన్ని గురించి విచారపడ మాకయ్యా, ఉన్న జీవితం గురించి వచ్చారుపడు. మిగతాదంతా సద్వినియోగం అవుతుందండి. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే పోయిన కాలం సద్వినియోగం అయిపోతుంది. అందువల్ల మనకి మహర్షులు మన గురువులు మనకి ఇంతకంటే ఏమి చెప్పాలయ్యా వాళ్ళు. అందువల్ల ఉన్న కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, తత్వాన్ని విచారించండి. విన్న తత్వాన్ని ఇళ్లకి వెళ్లిన తర్వాత వెళ్ళవ టీవీలు పెట్టుకోమాకండి. పోయిన ఇదంతా మరుగుపడిపోతుంది. వెళ్ళిన తర్వాత మీరు మీ భార్యలు లేదా పక్కనున్న వాళ్ళందరూ కలుసుకుని ఏం చెప్పారో శ్రవణం మనం నిరుద్యాలు చేసుకుని ఆ నిరుద్య అన్నిటికీ ఆధారమైన తత్వంలో మీరందరూ ఉండి ఆ తత్వంలోనే మీ స్వరూపాన్ని ఏమి మరవకుండా ఉందరుగాక. అట్టి శక్తిని అట్టి యుక్తిని అట్టి భక్తిని ఏమి ఆ గురు భక్తిని ఆ జగన్మాత ఆ అమ్మ ఆ సద్గురునాథుడు ఆ సద్గురు పాదుకులు మన అందరినీ రక్షించి ఆశీర్వదించుగాక. నమః పార్వతీపతయే హరహర మహాదేవ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హర నమః పార్వతీపతయే హరహర మహాదేవ.